ధ్యానం అంటే ఏమిటి అని మనం మాస్టర్ జ్వాలాకులు గారు ప్రసాదించిన లెటర్స్ ఆన్ అకల్ట్ మెడిటేషన్ అనే పుస్తకాన్ని, దాంట్లో ఉన్న విషయాల్ని చర్చించుకుంటున్నాం, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ధ్యానం అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే ఒక విషయం మీద మన మనస్సు స్థిరంగా అటు ఇటు చెదరకుండా ఉండదు. గురువుగారు భలే ఎగ్జాంపుల్స్ చెప్తారు, చాలా చిత్రంగా ఉంటాయి ఎగ్జాంపుల్స్. అంటే డైలీ లైఫ్లో మనం చూసేవి కానీ వాటిని మనం బాగా చూస్తావా అంటే వాటిని పెద్దగా పట్టించుకోండి, చూస్తామో కూడా తెలియదు. దాంట్లో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ధ్యానం గురించి, ఒక ఎలకని కొట్టాలంటే పిల్లి ఎలా కూర్చుంటుంది? పిల్లిని చూసాం మనం ఎప్పుడన్నా అంటే చూస్తాం పిల్లిని, కానీ ఎలకని పట్టే పిల్లిని చూడం. ఎలకని పట్టేటప్పుడు పిల్లి ఎలా ఉంటుంది, ఎలా కూర్చుంటుంది, దాని మొహం ఎలా ఉంటుంది, దాని కాళ్ళు చేతులు ఎలా దగ్గర, నాలుగు కాళ్ళే అంటాం కదా, కాళ్ళు నాలుగు ఎలా పెట్టుకుంటుంది, దాని తోక ఎలా ఉంటుంది చూసాం ఎప్పుడన్నా? చూస్తే ఓకే, చూడకపోతే ఈసారి ట్రై చేయండి, ఎలకని పట్టుకునే పిల్లిని చూడండి. అదిగా ధ్యానం అంటే, అంటే డైలీ లైఫ్లో ధ్యానం చేసే మనుషులే కాదు, పిల్లులు కూడా ధ్యానం చేస్తాయి, పక్షులు కూడా ధ్యానం చేస్తాయి. కొంగ ధ్యానం అని మనకందరికి తెలుసు, పక్క ధ్యానం. చేప వచ్చేంత వరకు ఒంటికాల మీద నుంచి ఉంటుంది కదా, రాగానే టపక్కినదాన్ని ముక్కు ఇంత ఒడుగుంటుంది కదా, ఇలా నీళ్ళల్లో ముంచి చేపను టక్కను నోట్లోకి కరుచుకుని పారిపోతుంది పక్క ధ్యానం. అలాగ రకరకాల ధ్యానాలు ఉన్నాయి. దీంట్లో పిల్లి ధ్యానం చెప్పారు. పిల్లి ఎలాగ ఎలకని పట్టుకోవడానికి తన శక్తిని అంతటినీ కేంద్రీకరించి దూకటానికి సిద్ధంగా ఉంటుంది. దాన్ని చూస్తుంటే మనకు ఆ కళ్ళు అటు ఇటు కదలకుండా అలాగే దానికేసే చూస్తుంటుంది అది. ఎంత స్పీడ్లో దూకాలి, ఏ టైంలో దూకాలి, అండ్ ఎలా పట్టుకుంటే పారిపోకుండా ఇంకా ఉంటుంది, ఇవన్నీ అసెస్ చేసుకుంటుంది. చేసుకుని ఒకసారి దూకుతుంది అంతే, ఇంక దూకితే వెనక పారిపోవడానికి వీల్లేదు, ఎదురుగుండా ఏది ఉంటే అది అలా పట్టుకుంటుంది. అలాగే పులి వేటాడుతున్నప్పుడు అది ఎలా పరిగెడుతుంది, ఎలా చూస్తుంది, ఇవన్నీ డైలీ లైఫ్లో మనం చూడగలిగినవి అన్నమాట ధ్యానానికి సంబంధించిన విషయాలు. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, పూర్తిగా మన మనస్సు ఒకే ఒక విషయం మీద ఉండటము అనేది బాగా గుర్తుండాలి. సాధన మొత్తం, సాధనలో మూడు అక్షరాలు ఉంటే సాధన చేయటానికి కావాల్సిన రెండు అక్షరాలు గుర్తు, స్మృతి. ఈ స్మృతి లేకపోవడం వల్లే మనం విస్మృతి ఇంకో మూడు అక్షరాలు. ఆ విస్మృతి వల్ల ఏమవుతుందంటే, ముందర ఒక మహాత్ముడు చెప్తున్నాడు, నిన్ను నువ్వు ముందర మనిషిగా గుర్తించు. అదేంటండి బాబు, మేము మనుషులమే కదా అనకూడదు. మనుషులమే అయితే ఆ మహాత్ముడు చెప్తాడు, నువ్వు మనిషిగా ముందర నువ్వు నువ్వు గుర్తించుకొని, అంటే మనిషి కంటే తక్కువ స్థాయిలో బతుకుతున్న చాలా మంది ఉన్నారని ఆయన బాధ. అలాగా ప్రతీది కూడా గుర్తు గుర్తు గుర్తు, స్మృతి స్మృతి స్మృతి. చివరికి అర్జునుడు చెప్పగలిగిన మాట, స్మృతి లబ్ధ, నాకు స్మృతి వచ్చింది అమ్మాయి, నేను గుర్తు తెచ్చుకున్నాను. ఏమని, నేను శరీరాన్ని కాదు ఆత్మని గుర్తు తెచ్చుకున్నానని చెప్పగలిగాడు. అప్పుడు యుద్ధం చేసింది. అంటే మనం కర్మ సిద్ధాంతం అలాగే కర్మయోగం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో జ్ఞానం సంపాదించి దాన్ని కర్మగా పరిణమించాలంటే గాయత్రి అంటే ఏంటి, సజ్ఞానము సత్కర్మలుగా పరిణమించడం, అది గాయత్రి. అలా చెయ్యాలంటే మన దేహం అనే భ్రాంతిలోంచి బయటపడాలి. అలా బయటపడటానికి ఉన్న ఒకే ఒక మార్గం ధ్యానం. నేను దేహాన్ని కాదు, నేను పరమాత్మ అంశను. రాజపుత్రుడు నువ్వు అని అంటారు గురువు గారు. రాజపుత్రుడు అంటే వాడు రాజుగారి పుత్రుడు అని తెలియాలి కదా వాడికి. అలాగే భగవంతుడి పుత్రుడు అని మనకు తెలియాలి కదా. ఈ సృష్టి మొత్తానికి రాజు భగవంతుడే, కాబట్టి రాజపుత్రులు మనం అందరం, రాజపుత్రికలు లేదు. అది మర్చిపోవటం వల్ల వచ్చిన బాధ పోవాలంటే ఏం చేయాలి, ధ్యానమే చెయ్యాలి. ఇంకోటి చేస్తే రాదు. అది ధ్యానానికి జపానికి తేడా ఏంటి, ఇలాగా కొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి. జపంలో మనస్సు ఇంకా పనిచేస్తూనే ఉంటుంది, ఇంత కౌంట్ అవ్వాలి ఇలా ఉండాలి అని. ఈ ధ్యానంలో మూడు ఉండవు, ఒక్కటి ఉంటుంది. మూడేమిటంటే, ధ్యానం చేసేవాడు దేని మీద అయితే ధ్యానం చేస్తున్నాడో ఆ ధ్యానించబడే వస్తువు, ధ్యానం చేయటం అనే ఒక క్రియ. ఈ మూడు కలిసి ఒక్కటైపోతాయి. అంటే సపోజ్ మనం సవితా ధ్యానం చెప్పారు మా గురువు గారు, సవితా ధ్యానం చేస్తుంటే చేస్తున్న సీతారాం ఒకడు, ధ్యానం చేయబడుతున్న సవిత ఒకళ్ళు, ఈ సవితని ధ్యానం చేయటం అనే ప్రక్రియ, ధ్యాన ప్రక్రియ ఒకటి. ఈ మూడు అనే ఒక ట్రయాంగిల్ ఉంది చూసారా, ఆ మూడు ట్రయాంగిల్లో ఉన్న మూడు పాయింట్లు ఒక్క పాయింట్ అయిపోతాయి. అంటే ధ్యానం చేసేవాడు ఉండడు, ధ్యానం చేసే ప్రక్రియ ఉండదు, సవిత ఒక్కటే ఉంటుంది. ఈ చేస్తున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు సవితలో ఒకటైపోయి నేను సవితని అని తెలుసుకుని అలా జ్ఞానంతో ఉంటాడు. సవితని నేను అని తెలుసుకోవడం ఎలాగా అని ప్రశ్నిస్తే దానికి చెయ్యాల్సిన పని ఏంటంటే, నేను సవితనని ధ్యానం చేయటమే. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారి హిరణ్మయి వపుర్ధృత శంఖచక్ర. అది సూర్య మండల అంతర్గతవర్తి అయిన నారాయణుడు ఎవరైతే ఉన్నాడో ఆయన నేను ధ్యానం చేస్తున్నానని మనకు సవితృమండల మధ్యవర్తి అయిన నారాయణుడు అంటే భగవంతుడు. ఆ ధ్యానంలో చెప్పబడింది ఏదైతే ఉందో అది ధ్యానం చేస్తుంటే ఒకరోజు నారాయణుడు ఉంటాడంతే. ఇంకా ధ్యానం చేసే తేజ ఉండదు, ధ్యానం చేసే ఎంఎస్ఆర్ ప్రసాద్ గారు ఉండదు, ధ్యానం చేసే జీవిఎన్ ప్రసాద్ ఉండదు, ధ్యానం చేసే విజయ ఉండరు, అలాగే అరుణ ఉండదు, ఎవరు ఉండరు, కిషోర్ ఉండడు, సీతారావు ఉండడు, ఎవరు ఉండరు. ఎవరుంటారంటే ఒక్క సవిత అంతే. అలా ఎంతమంది ధ్యానం చేస్తే అంతమంది సవితగా అయిపోతారంతే. అది ధ్యానం అంటే. మరి జపంలో ఏమవుతుంది, జపంలో ఏమవుతుందంటే మనం మన మనస్సుని ఆ ఏదైతే ధ్యేయం అయితే ఉందో మనకు, ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యం వైపు తిప్పుతాం మనం జపం ద్వారా. జపం ద్వారా ఏం చేయొచ్చంటే ఈ సృష్టిలో ఉన్న అనంతమైన శక్తుల్ని మన వైపు ఆకర్షించుకోగలము, మన వైపు వచ్చేటట్టు చేసుకోగలము. జపంలో జరిగేది మన మనస్సు, మన ప్రాణము అన్నీ ఏకాగ్రంగా ఒకే వైపుకి వెళ్తాయి. ఆ జపం చేయగా 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 మనం జపమాల ఆగిపోతుంది, అప్పుడు ధ్యానంలోకి పడడం ఇస్తుంది. ఇది కూడా ప్రాక్టికల్గా చాలా మందికి అనుభవంలోకి వస్తుంది. ఇవి మనం గుర్తుపెట్టుకుంటూ ధ్యానానికి ఇంకొక డెఫినేషన్ ఇచ్చారు, క్రియేటింగ్ వాక్యూమ్. వాక్యూమ్ అంటే ఏంటి? శూన్యం, ఏమి ఉండదు. అదేంటి, ఏం లేకపోతే ఎలాగ? ఎక్కడ ఉండకూడదు, ఎక్కడ క్రియేట్ చేయాలి వాక్యూమ్ అంటే మనలో క్రియేట్ చేసుకోవాలి. ఎవరైతే ధ్యానం చేస్తున్నారో వాళ్ళలో వాక్యూమ్ క్రియేట్ చేసుకోవాలి. ద డిక్షనరీ మీనింగ్ ఏంటంటే వాక్యూమ్కి డివైడ్ ఆఫ్ ఆల్ మ్యాటర్. డిక్షనరీలో వాక్యూమ్కి డెఫినేషన్ ఏంటంటే పదార్థం లేకుండా ఉండటము. ఒక గదిలోంచి ఎయిర్ మొత్తం తీసేసామనుకోండి, ఆ ఛాంబర్ అంతా వాక్యూమ్ అని చెప్తాం. ఇప్పుడు నాసా వాళ్ళు ఏం చేస్తారు, పైకి చంద్రుడి మీదకి, వాళ్ళ మీదకి, ఇంకా గ్రహాల మీదకి మనుషుల్ని పంపించాలంటే అక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో అవన్నీ అసెస్ చేసి ఇక్కడ ల్యాబ్లో ఒక ఆర్టిఫిషియల్గా ఒకటి క్రియేట్ చేస్తారు. అలా చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఉన్న వాతావరణం అంతా తీసేయాలి, మొత్తం తీసి పడేసి కొత్త వాతావరణం సృష్టించాలి. అక్కడ చంద్రుడి మీద ఇక్కడికంటే బరువు 6 రెట్లు తక్కువ ఉంటుంది కాబట్టి ఆ ల్యాబ్లో ఆ పర్టికులర్ గదిలో బరువు మామూలుగా 100 కిలోలు వాడు ఆ గదిలోకి వెళ్తే ఏమవుతాడు, 6 రెట్లు తగ్గిపోతాడు, 6 వంతులు తగ్గిపోతాడు. అంటే 16 కిలోలు 17 కిలోలు ఉంటాడు అంతే. 17 కిలోలు వాడు ఉన్నాడు భూమి మీద ఉన్నాడు, ఎగురుతుంటాడు గాలిలో. అలాంటివి క్రియేట్ చేస్తాడు. అలాగా పదార్థం అంతా తీసుకోలేదు. మరి మనిషిలో పదార్థం ఎక్కడ ఉంటుంది? మనలో ఈ మాస్టర్ జ్వాలాకులుగా ఇచ్చిన కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్ బాగా చూడండి చార్ట్ని. దాంట్లో 7 ప్లేన్స్, ప్రతి ప్లేన్లో 7 సబ్ ప్లేన్స్ ఉంటాయి. ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్, స్పిరిచువల్, నిర్వాణ, పరానిర్వాణ, మహాపరానిర్వాణ, అలా 7 ప్లేన్స్ ఉంటాయి. ఆ 7 ప్లేన్స్లో ఏవేవి ఉన్నాయో అవన్నీ ప్రతి ప్లేన్లో మళ్ళీ ఉంటాయి. ఫిజికల్లో ఫిజికల్, ఫిజికల్లో యాస్ట్రల్, ఫిజికల్లో మెంటల్, ఫిజికల్లో స్పిరిచువల్, ఫిజికల్లో నిర్వాణ, ఫిజికల్లో పరానిర్వాణ, ఫిజికల్లో మహాపరానిర్వాణ, ఇలాగే యాస్ట్రల్, ఇలాగే వైటల్, ఇలాగే మెంటల్, అలా మహాపరానిర్వాణ వరకు మొత్తం 49 ఉంటాయి. 7 ఏళ్ళు 49. ఈ 49నే 49 అగ్నులు అని చెప్తారు. 49 ఫైర్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైర్, అంతా కూడా అగ్ని నుంచి వచ్చింది ఈ సృష్టి మొత్తం అని చెప్తారు. అంటే ఏంటంటే అగ్ని అంటే మనం ఎప్పుడు చూస్తే అగ్ని వెంటనే మనకు గుర్తుకొస్తుంది. అగ్ని అంటే భగవంతుడి సంకల్పాన్ని మొత్తం తీసుకుని దాన్ని క్రియాశక్తిగా మలచి ఈ భూమి మీద వచ్చేటట్టు చేయగలిగిన శక్తి అది అగ్ని. అగ్ని అందరికంటే ముందర ఉండేది ఏమిట, ఫస్ట్ ఉండేవాడు అగ్నిమీడే పురోహితం. పురమునకు హితము చేసేవాడు అగ్ని. పురం అంటే ఈ దేహం. ఈ దేహానికి ఎవరు హితం చేస్తారు అంటే అగ్ని ఒకడే హితం చేస్తాడు అని అర్థం. ఆయుర్వేదంలో ఒక సూత్రం ఉంది, అన్నం వల్ల బలం రాదు. అదేంటండి, అన్నం తింటే కదా బలం, మరి పౌష్టికాహారం తినాలి, సైన్స్ ఒప్పుకోదు, ఇవన్నీ చెప్తారు. కానీ ఆయుర్వేదంలో శాస్త్రకారులు ఏం చెప్తున్నారంటే అగ్ని అనేదే బలాన్ని ఇస్తుంది. అగ్ని బాగా ఉంటే, పొట్టలో అగ్ని బాగా ఉందనుకోండి, తిన్నది అరుగుతుంది, తిన్నదరిగి వంట పడుతుంది. వంట పట్టడం అంటే ఏం చేయాలి, చిన్న దాంట్లో ఉన్న శక్తి అంతా మనలో నెత్తురుగా మారి మనకి బలాన్ని ఇస్తుంది. అది ఎవరు చేస్తారు? అగ్ని చేస్తారు. అలాగే బాగా ఆలోచించే శక్తి ఉండాలనుకోండి, ఈ మెదడు ఇక్కడ ఉండే తలలో ఉన్న అగ్ని మేధ అదేదైతే ఉందో అది బాగా పనిచేయాలి. అలాగే వాళ్ళ వంశ వృద్ధి జరగాలంటే ఇంకొక అగ్ని ఉంది, గార్హపత్య అగ్ని, దక్షిణాగ్ని, లేకపోతే అది బాగా పనిచేయాలి. ఇలాగ మొత్తం జీవితం అంతా అగ్నితోనే నడుస్తుంది. అందుకే పుట్టంగానే ఒక అగ్ని సంబంధించి దీపం పెడతారు ఇంట్లో. ఇప్పుడు అంతా హాస్పిటల్స్, అక్కడ లైట్స్ ఉండొచ్చు, ఉంటాయి, ఎందుకుండవు, కానీ దీపం పడుకోవడం. అలాగే వెళ్ళిపోయేటప్పుడు ఒక దీపం పెడతారు గ్యారెంటీ. అంటే మన దీపంతో జీవితం మొదలవుతుంది, అగ్నితో జీవితం మొదలవుతుంది, అగ్నితోనే జీవితం అదే పాయింట్కి వస్తుంది మళ్ళీ. నీ ఆకాశం నుంచి వచ్చింది, ఆకాశంలోకి పోతుంది అంటే ఎక్కడికి పోదు. చచ్చిపోయిందంటే ఎక్కడ పోతామండి అంటే ఎక్కడికి పోరు, ఎవరైనా సరే ఆకాశంలో ఉంటారు అంతే. జీవుడు ఆకాశంలోంచి వచ్చాడు కాబట్టి ఆకాశంగా ఉంటాడు. మళ్ళీ అక్కడ ఒకటి తేలుతూ ఉంటాడు అనుకోవద్దు. సినిమాలు చూసి కథలు విని అలాంటి పొరపాట్లు పెట్టుకోకూడదు బుర్రలో. ఆకాశం అనే ఒక భగవంతుడు ఏం చేశాడంటే ఆయన ధ్యానం చేశాడు నేను ఇంత అవ్వాలని. ఇక్కడ కూడా ధ్యానం అనేది వస్తుంది, అందుకని చెప్తున్నాను. సో కామయత, నేను అనుకున్నాను ఏమని ఇంతమందిని అవ్వాలని. ఏ కోహం, నేను ఒక్కడనే ఉన్నాను బహుశ్యామ, నేను ఎంతో మందిని అవ్వాలని అనుకున్నాడు భగవంతుడు. వెంటనే ఆకాశంగా ఉన్న భగవంతుడు ఎన్నో రూపాలు దాల్చాడు. అది ధ్యానం అంటే, ఇది పంచీకరణం అనే ధ్యానం. ఆ పంచీకరణం వల్ల ఏమవుతుంది అంటే సృష్టి ఏర్పడి మన దేహం ఏర్పడుతుంది. సూక్ష్మీకరణం మనం సాధన చేసుకుంటున్నప్పుడు మనం అందరం చేసేది కూడా సూక్ష్మీకరణం. అంటే పంచభూతాలు అందరికీ ఉంటాయి, వాటిలో తన్మాత్రలు ఉంటాయి ఐదు, అలాగే పంచకర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పంచీకరణ జరగటం వల్ల వచ్చినవి. ఇవన్నీ కూడా అహంకారం నుంచి, తామస అహంకారం, రాజస అహంకారం, సాత్విక అహంకారం అని అహంకారం కూడా మూడు రకాలుగా ఉంది, మూడు గుణాలకి అనుగుణం, వాటి ద్వారా వచ్చినవి. వీటినన్నిటినీ ఎందుకు దాటాలంటే వీటికి అన్నిటికీ భగవంతుడు అతీతంగా ఉంటాడు కాబట్టి. మనలో ఉన్న పంచకర్మేంద్రియాలని మనం దాటాలి, పంచ జ్ఞానేంద్రియాలని దాటాలి, పంచ తన్మాత్రలను దాటాలి, పంచభూతాలను దాటాలి, మనస్సును దాటాలి, బుద్ధిని దాటాలి. అవన్నిటికీ ఒకే ఒక పదం ఏంటంటే త్రిగుణాత్మకమైన ప్రకృతి. మీ త్రిగుణాతీతమైన స్థితి ఏదైతే ఉందో దానిని నేను అనే పదంతో చెప్తుంది శాస్త్రము. ఆ నేనును దర్శించిన ప్రతి వాళ్ళు చెప్తారు అది నువ్వు, నువ్వు నేను ఒకటే అని ఎవరన్నా అన్నారంటే వాళ్ళు ఏ ప్లేన్ నుంచి మాట్లాడుతున్నారంటే వాళ్ళు త్రిగుణ అతీతమైన స్థితిలో ఉండి నేను అనే స్థితిలో ఎప్పుడూ ఉంటూ మనలో కూడా ఉన్న ఆ నేనును చూస్తూ మాట్లాడతారు కాబట్టి నువ్వే నేను, నేనే నువ్వు అనగలరు. మనం ధ్యానం చేయటం కూడా దానికోసమే, నేను అంటే ఏమిటో తెలుసుకోవటం కోసం. మరి నేను అనేదాన్ని తెలుసుకోవాలంటే ధ్యానంలో వాక్యూమ్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి అంటే పదార్థాన్ని మొత్తం తీసేయాలి. అక్కడి నుంచి పదార్థం ఎక్కడెక్కడుంది ఆ కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్లో చూడండి, కింద నుంచి ఫిజికల్ ఒకటి, తర్వాత యాస్ట్రల్ ఒకటి, వైటల్ ఒకటి, మెంటల్ ఒకటి. ఈ నాలుగు ఏవైతే ఉన్నాయో ఈ నాలుగు కూడా భౌతికమైన పదార్థంతో తయారు చేయబడినవి. ఇవి మనం క్రితం జన్మల్లో చేసుకున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటికి ఫలితంగా వచ్చినవి. ఆ పైన ఉంటాయి నిర్వాణ, పరానిర్వాణ, మహాపరానిర్వాణ, అవి మటుకు కాదు, అవి ప్యూర్లీ అమృత తత్వంతో సంబంధించినవి. అవి అతీతంగా ఉంటాయి, మనకు నాలుగే. ఆ నాలుగుట్లో మార్పు తెచ్చుకోవడం కోసమే మనం చేసే ప్రయత్నం అంతా. పదార్థాన్ని తీసే అంటే ఏం చేయాలి, ఫిజికల్లో ఫిజికల్ తీసేయాలి, ఫిజికల్లో యాస్ట్రల్ తీసేయాలి, ఫిజికల్లో వైటల్ తీసేయాలి, ఫిజికల్లో మెంటల్ తీసేయాలి. తీసేటువంటి ఇదేమన్నా ఒక పెన్నా ఇక నేను తీసేసి పక్కన పెట్టామంటానికి, లేకపోతే బట్ట కంటుకున్న మట్టి శుభ్రంగా సర్ఫ్ పెట్టి కడిగేస్తే పోతుంది అంటాను, లేదా వాషింగ్ మిషన్లో వేస్తే తెల్లగా వస్తుంది అంటాను. అలాంటివన్నీ కూడా ధ్యానం ద్వారా మన రెండో విధానం ఏంటంటే ధ్యానం ఒకటైతే రెండోది మన క్యారెక్టర్ బిల్డింగ్ అంటాం. ఇదివరకు మనం చెప్పుకున్నాం క్యారెక్టర్ బిల్డింగ్ ఈజ్ నథింగ్ బట్ మనలో సద్గుణాలను పెంచుకోవడం. యాక్చువల్గా ధ్యానంలో ఎక్కువ మంది స్ట్రెస్ చేసేది మనసులో వచ్చే ఆలోచనలు గమనించండి అని. కానీ మాస్టర్ జ్వాలాకుల్ గారు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నారు, మీ ఇమోషనల్ బాడీని కాస్త సరిచేసుకోండి. ఇమోషనల్ బాడీని సరిచేసుకోవడం అంటే ఏంటి, కోపం వస్తుందా, ఎవరన్నా చూస్తే మనకు అసూయ కలుగుతుందా, ఎవరినన్నా మనం ద్వేషిస్తున్నామా, ఎవరి మీదన్నా మనం మోహంతో ఉన్నామా, దేని మీదైనా మనకు లోభం ఉందా, దేని మీదైనా మనకు మన స్వాతిశయం అంటే డబ్బం, సొంత డబ్బా కొట్టుకోవడం అన్నమాట, అలాంటివి ఉన్నాయా, ఇలాంటివి టెస్ట్ చేసుకోమంటారు. చాలామంది ఆలోచనలు చూసుకోమంటారు. నిజమే, ఆలోచనలు ఒక బేస్ ఉంటుంది. ఆలోచన నేను అంతటి వాడిని, నేను ఇంతటి వాడిని ఎలా అనగలరంటే వాడికి ఏవో ఉంటాయి కొన్ని, అవన్నీ కూడా లోవర్ మైండ్ చేసే ఆలోచనలే. ఆ లోవర్ మైండ్ ఈజ్ ఆల్వేజ్ అటాచ్డ్ టు ది ఆస్ట్రల్ వరల్డ్, అంటే వాడిలో ఉన్న కోరికల శరీరానికి సంబంధం. కాబట్టి మన కోరికలు అంటే ముందర మనం సరిచూసుకోవాలి. ఈ క్లాసులు అవి ఎందుకు వింటున్నాం? మాస్టర్లతో పాటు కలిసి పనిచేయడం, భుజం భుజం కలిపి మేము పనిచేసామని గొప్పలుగా చెప్పుకోవడానిక, లేకపోతే నిజంగా భూమిపై స్వర్గావతరణ అనే ప్రక్రియలో ఎట్టి పరిస్థితుల్లో నేను దాన్ని చేస్తాను అనే నిర్ణయంతో చేస్తున్నాను, నిస్వార్థంగా చేస్తున్నాను లేదా? అలా పనిచేసే వాటిలో మనకు ఎక్కడన్నా కోపతాపాలు అనేవి అడ్డుపడుతున్నాయా? పర్సనల్ ఫీలింగ్స్ ఎప్పుడైనా గ్రూప్ వర్క్కి అడ్డుపడుతున్నాయా అనేది ముఖ్యం చూసుకోవాలి. ఇప్పుడు నేనే చెప్తాను ఎవరి గురించి ఎందుకు, నాకు కొందరంటే నచ్చదని నేను మొహం మీద చెప్తాను. కానీ గ్రూప్ వర్క్ అడ్డు రాకూడదు, అలాంటివి ఉండకూడదు. నేనైనా ఎవరైనా సరే మనలో ఆ డిజైర్ బాడీ ఎప్పుడు ప్యూరిఫైడ్గా ఉండాలి. ప్యూరిఫైడ్గా ఉంటే అప్పుడు ఏమవుతుందంటే జరిగే విషయం, ఎప్పుడైతే వాక్యూమ్ క్రియేట్ అవుతుందో అప్పుడు హయ్యర్ ఫోర్సెస్ అక్కడికి రాగలవు. చల్లగాలి రావాలనుకోండి, చల్లగాలి రావాలంటే మనకు బయట గాలి అటు ఇటు ఇటు అటు తిరుగుతుంటుంది కదా, వేడిగాలి అంతా పైకి పోతుంటుంది, కింద చల్లగాలి ఉంటుంది. అంతేకాని కింద వేడిగాలి పైన చల్లగాలి ఉండదు, గాలి వేడెక్కకపోతే ఇంకా పైకి పోతూ ఉంటుంది. అలాగే మన ఇంట్లో కూడా మనం ఈ పొగ గొట్టాలు చిమ్ని అవి ఉంటాయి చూస్తారా, ఇంట్లో వండే వంటలకు వచ్చే వేడి అంతా చూడ అలా పైకి పోతుంటుంది. అంతే తప్ప మళ్ళీ కిందకేది రాదు. ఎక్కడైతే వేడిగాలి ఉందో అక్కడికి చల్లగాలి పరిగెడుతుంది. ఇప్పుడు సముద్రంలో పెద్ద పెద్ద వీటిని ఏమంటాం, డిప్రెషన్ లేకపోతే అలాంటివి జరగడానికి కారణాలు కూడా ఇలాగ గాలిలో ఉన్న వేడిలో ఉన్న మార్పు, గాలిలో ఉన్న వేడిలో కలిగిన మార్పుల వల్ల మనకు ఒక్కసారిగా రష్ ఆఫ్ ఎయిర్ అనేది జరుగుతుంది, వర్రన వచ్చేస్తుంది అన్నమాట. అలాగ వాక్యూమ్ క్రియేట్ చేసుకుంటే మనలోకి మనం ఏదైతే మన ధ్యేయ వస్తువో, ఫర్ ఎగ్జాంపుల్ సవిత ధ్యానం చేస్తున్నాం, మనం ఎప్పుడైతే వాక్యూమ్ క్రియేట్ చేసుకున్నామో, మన డిజైర్స్ అవి లేకుండా చేసుకున్నాం, మన ఆంబిషన్స్ లేకుండా చేసుకున్నాం, మన ఆలోచనలు స్వార్థపరమైన ఆలోచనలు లేకుండా చేసుకున్నాం, ఆ రకంగా వాక్యూమ్ క్రియేట్ చేసాము, అప్పుడు ఆ ధ్యేయ వస్తువు అయిన సవిత నుంచి కానీ, సపోజ్ రాముడిని ధ్యానం చేస్తున్నారు రాముడి నుంచి కానీ, లేకపోతే కృష్ణుడిని ధ్యానం చేస్తున్నారు ఆయన నుంచి కానీ, లేకపోతే గురువుని ధ్యానం చేస్తున్నారు గురువు నుంచి కానీ, గాయత్రి మాతను ధ్యానం చేస్తున్నాం గాయత్రి మాత నుంచి కానీ, శక్తిధారలు మనలోకి ప్రవేశిస్తాయి. ధ్యానం చేయటం వల్ల ఖచ్చితమైన మార్పు కలిగి తీరాలి. ఇల్యూమినేషన్ అనేది ఒక మాట, ఇల్యూమినేషన్ అంటే గొప్ప వెలుగు అన్నమాట. కళ్ళు మిరుమిట్లు గొలిపే వెలుగులాంటి వెలుగు ఒకటి మనకు తెలుస్తుంది క్యారెక్టర్గా. రేడియేషన్ అంటే ఫీల్ అయితే తెలుస్తుంది. చాలా బాగా ఎండ బ్రహ్మాండంగా ఉందనుకోండి, చుర్రును కాలుతూ ఉంటుంది, బాగా వేడి ఏమవుతుందంటే ఒక ఇనప రాడ్ కనుక బాగా వెచ్చ చేస్తే దూరంకి ఆవిర్లు వస్తూ ఉంటాయి, రేడియేట్ అవుతూ ఉంటుంది. అది తెలుగులో కొంచెం వికిరణము అంటాం తెలుగులో, యాక్చువల్గా ఇంగ్లీష్లో సులభంగా అర్థం. వికిరణం అంటే తెలుగు మళ్ళీ ఇంగ్లీష్లో చెప్పాల్సిందే రేడియేట్ అవటం. రేడియేట్ అంటే యాక్చువల్గా ఏంటంటే ఆ పదార్థంలో ఉన్న శక్తి ఏదైతే ఉందో అది నిరంతరము బయటికి ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది, బయటికి విరజింపబడుతూ ఉంటుంది. అది రేడియేషన్ అంటే ఒక పదార్థం, ప్రతి పదార్థం దానిలో ఉన్న వాటిని వైబ్రేట్ చేస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్లో ఏమవుతుందంటే ఆ పదార్థంలో దాక్కున్న శక్తి దాని అంతటది బయటకు వచ్చేస్తూ ఉంటుంది, కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది. అలాగే ఈ ధ్యానం చేయటం వల్ల ఏమవుతుందంటే మనలోకి దిగిన ఆ తేజస్సు ఏదైతే ఉందో, సవిత కానీ కృష్ణుడు కానీ రాముడు కానీ పరమపూజ్య గురుదేవులు కానీ లేకపోతే మాస్టర్ కానీ, వాళ్ళ నుంచి వచ్చి అలా సిరీస్ కానీ, సప్తమహర్షులు కానీ సప్తమాతృకులు కానీ, ఇంకా పోల్ స్టార్ ధ్రువుడు కానీ, వాళ్ళ దగ్గర నుంచి ఉన్న శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ శక్తి మనలోకి వచ్చి అక్కడి నుంచి రేడియేట్ అవుతుంది. రేడియేట్ అవ్వటం అంటే మీరు కూర్చుంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అర్థమైపోతుంది, అలా కళ్ళు ఆర్పకుండా చూడటం అన్నమాట. ఒక రకమైన ప్రభావం ఉంటుంది, వాళ్ళు దగ్గరుంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే లేదా వాళ్ళు మన దగ్గరికి వస్తే వాళ్ళ ప్రభావం మన మీద చెప్పకుండా ఉంటుంది. ఎలాగైతే రేడియో యాక్టివ్ ఎలిమెంట్ మాట్లాడకుండా దాని పని చేస్తూ ఉంటుందో, దాంట్లో శక్తి బయటకు వచ్చేస్తుంటుందో, అలాగే ఈ ధ్యానం చేసుకుని ఆ శక్తిని తనలో వాక్యూమ్ నింపుకోవటం వల్ల, తనలో వాక్యూమ్ తయారు చేసుకోవడం వల్ల ఏ శక్తి అయితే సాధకుల్లోకి దిగిందో ఆ దిగిన శక్తి ఊరుకోదు, వాటిలోంచి రేడియేట్ అవుతూ ఉంటుంది. ఆ రేడియేట్ అయింది ఎవరెవరు వాళ్ళ దగ్గరకు వస్తారో, ఎవరెవరు వాళ్ళ సంపర్కంలోకి వస్తారో వాళ్ళందరికీ అనుభవం అవుతుంది. అలాగే వాళ్ళు ఎవరెవరికి తలుచుకుంటారో వాళ్ళందరికి కూడా ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది, ట్రాన్స్మిట్. ఈ రకంగా వాక్యూమ్, వాక్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వాక్యూమ్ క్రియేట్ చేసుకోవడానికే మనం మనలో ఉన్న దుర్గుణాలను వదులుకోవాలి, సద్గుణాలను అలవాటు చేసుకోవాలి. ఇక్కడ మెడిటేషన్ గురించి మాస్టర్ జ్వాలకులు గారు ఇచ్చిన ఒక రెండు మూడు సెంటెన్సెస్ చదువుతాను. మెడిటేషన్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ఇంటెలిజెన్స్ దట్ లింక్స్ లైఫ్ అండ్ ఫామ్. ఈ సృష్టిలో ఉన్న విజ్ఞానమయ చేతనత్వం ఉంటుంది, అంటే దానికి ఏం చేయాలో ఎలా చేయాలో మొత్తం అంతా బాగా తెలుసు అనమాట. అలాంటి ఒక ప్రజ్ఞ, ఇంటెలిజెన్స్ అంటే ఎగ్జాక్ట్ వర్డ్ ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తామో అదేం చేస్తుందంటే ప్రజ్ఞ మనలోకి అవతరించి మనలో లైఫ్ని ఫామ్ని అంటే ఆత్మని దేహాన్ని రెండింటిని అనుసంధానం చేస్తుంది. చాలామంది జీవితాల్లో అసలు ఇలాంటి ఒక శాస్త్రం ఉందనే తెలియదు. వాళ్ళకి ఏదో చిన్ని నా పొట్టకు శ్రీరామ రక్ష, అలాగే లూతులో కప్ప, ఇలాగనే సామెతలు ఉన్నాయి చూసినా వివర్తిస్తాయి అన్నమాట. వాళ్ళ జీవితం ఏదో వాళ్ళది అంతే, ఇవేమి పట్టవు, చాలామందికి పట్టవు. ఎక్కడో దెబ్బలు తిని దెబ్బలు తిని ఏంటి లైఫ్ ఇలా నడుస్తుంది, ఎవరిని అడగాలి అని చెప్పి ఒక ఆర్తి కలుగుతుంది. అప్పుడు కానీ దృష్టి ఇటువైపు మళ్ళీ అంతర్ముఖం అవ్వదు. కష్టాలు ఎందుకు ఉన్నాయని చెప్పి గురువుగారు అంటారంటే అంతర్ముఖులు అవ్వడానికి కష్టాలు ఉంటాయి. కష్టాలు ఉండాలా అంటే కుంతిదేవిని కృష్ణుడు అడిగాడు, అమ్మా నీకేం కావాలి అత్తా కోరుకో అంటే నాకు కష్టాలు ప్రసాదిస్తుంది తండ్రి, కష్టాల్లో ఉన్నప్పుడు తప్పకుండా నువ్వు గుర్తుంటావు, కష్టాలు లేవనుకో సుఖంలో నిన్ను మర్చిపోతున్నావు, ఎందుకంటే నాకు ఎప్పుడు కష్టాలే ప్రసాదించు అని అడుగుతుంది కుంతిదేవి క్లియర్గా కృష్ణుడిని. ఆశ్చర్యపోతారు అందరూ, ఎవరన్నా కష్టాలు ఉంటే తీసేయమంటారు, నువ్వేంటి బాబు కష్టాలు ఇమ్మంటావు అని అడిగి. అలాగా మెడిటేషన్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ఇంటెలిజెన్స్ దట్ లింక్స్ లైఫ్ అండ్ ఫామ్. మనలో ఆత్మ అలాగే మనకున్న శరీరం ఈ రెండింటినీ అనుసంధానం చేసే ప్రజ్ఞ అనే దాన్ని మనం ధ్యానం ద్వారా సాధిస్తాం. అలాగే సెల్ఫ్ అండ్ ద నాట్ సెల్ఫ్, నేను నా శరీరం, నేను నాది, ఈ రెండింటి మధ్య అనుసంధానం కరెక్ట్గా ఉండాలి, అలైన్మెంట్ ఉండాలి, అటోన్మెంట్ ఉండాలి. అండ్ ఇన్ టైమ్ అండ్ ఇన్ ద త్రీ వర్డ్స్ ద ప్రాసెస్ ఆఫ్ దిస్ కనెక్షన్ ఈవెంచుయేట్స్ ఆన్ ద ప్లేన్ ఆఫ్ మైండ్ విచ్ లింక్స్ ద హయ్యర్ అండ్ ద లోవర్. ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే మనోమయ తలంలో జరుగుతుంది, మెంటల్ ప్లేన్లో జరుగుతుంది. ఈ మెంటల్ ప్లేన్లో జరగాల్సిన ఈ పద్ధతి అంతటికీ ధ్యానం ఒకటే మార్గం. కాబట్టి ధ్యానం అనేది తప్పనిసరిగా మనందరం కూడా చేయాల్సిన విషయం. ఎప్పుడు చేయాలంటే రోజు చేయాలి. అన్నం రోజు తింటామంటే రోజు తింటాం, అన్నం బదులు టిఫిన్ తింటామంటే అనకూడదు, ఏదో ఒకటి తింటాం కదా. అవి ఎలాగో ఈ ధ్యానం కూడా అలాగే రోజు చేయాలి. అంటే రోజు రెండు పూటలు చేయాలి, ఒక్కసారి చాలా. అన్నం ఎన్నిసార్లు తింటే అన్నిసార్లు, టిఫిన్ ఎన్నిసార్లు చేస్తే అన్నిసార్లు, దాని ముందర ధ్యానం చేయాలి, అది రూల్. అలాగే నిన్న కొన్ని విషయాలు చెప్పుకున్నాం మనం మెడిటేషన్లో, ఇవాళ ఇంకొంచెం చెప్పుకున్నాం. వాక్యూమ్కి ఇంకొక డెఫినేషన్ ఏంటంటే రిమూవింగ్ ప్రెషర్, అది సైంటిఫిక్ టర్మ్. ఇందాక చెప్పుకున్నదేమో డిక్షనరీ వర్డ్, డిక్షనరీ మీనింగ్. వాక్యూమ్ అంటే రిమూవింగ్ మ్యాటర్ అనేది డిక్షనరీ వర్డ్. ఇప్పుడు చెప్పుకుంటున్నది సైన్స్ వాళ్ళు చెప్పేదన్నమాట రిమూవింగ్ ప్రెషర్. మన మనస్సుకి ఉన్న ప్రెషర్స్ ఏంటి చూసుకోవాలి, మన మెంటల్ బాడీలో ఉన్న ప్రెషర్స్, మన వైటల్ బాడీలో ఉన్న ప్రెషర్స్. కొత్తగా ఉద్యోగంలో చేరాం, నేను మేనేజర్ని అవ్వాలి, ఎప్పుడవుతాను అంటే ఒక అంబిషన్ ఉంది మేనేజర్ అవ్వాలి, నిజమే. ఎప్పుడవుతానని చేరిన రోజు నుంచి ఆలోచిస్తే తప్పు లేదు, కానీ అది ప్రెషర్ అయిపోకూడదు. అలాగే ఇవాళ ధ్యానానికి కూర్చున్నావు, నేను సవితని అయిపోవాలి, ఎప్పుడవుతాను, ఎప్పుడవుతానండి, నువ్వు ఎప్పుడు అవుతానంటే అప్పుడే అవుతావు. ఎలా చెయ్యాలో ధ్యానం అలా చేస్తే ఆ క్షణంలోనే అవుతావు. ఈ ప్రశ్న మనకే కాదు, జనకుడికి కూడా వచ్చింది. ముక్తి ముక్తి అంటావు, ముక్తి ఎంతసేపట్లో వస్తున్నాయి బాబు గురువు గారు అని అడిగాడు. ఓ భలే ప్రశ్న వేసావా, ఇంతవరకు ఎవడు అడగలేదు ఇలాంటి ప్రశ్న, నీలాంటి శిష్యుడు దొరకలేదు నాకు అని చెప్పి వాళ్ళ గురువు గారు ఏం చేశాడు, సరే నీకు ముక్తి ఎంతసేపట్లో వస్తుందని చెప్పావు కదా, చూపిస్తుందా అని చెప్పి పెద్ద సెంటర్కి తీసుకెళ్ళాట. వాళ్ళ దేశంలో జనకుడి దేశం ఏంటిది, తీసుకెళ్ళాడు అక్కడ, తీసుకెళ్ళి నాలుగు రోడ్ల కోడల్లో నుంచోబెట్టాడు. గురువు గారు జనకుడు వెళ్తుంటే ప్రజలందరూ కూడా వచ్చేసారు, వచ్చేసి ఏం జరుగుతుంది ఇక్కడ అని చూస్తున్నారు. అప్పుడు ప్రజలందరికీ చెప్తాడనమాట వాళ్ళు గురువు గారు, చెప్తూ ఏమని చెప్తుంటాడు, నువ్వు ఇప్పుడు గుర్రం మీదకి ఎక్కాలి. గుర్రం మీదకి ఎక్కాలంటే గుర్రానికి ఒక జీన్ ఉంటుంది, ఆ జీన్ మీద కూర్చొని గుర్రాన్ని డ్రైవ్ చేస్తారు, అదే గుర్రాన్ని తోలుతారు. ఆ గుర్రం మీద ఎక్కాలంటే ఆ జీను ఇలా గుర్రం యొక్క వీపు మించి ఇలా కిందకి వేలాడుతుంది, ఆ వేలాడిన చోట కాలు పెట్టడానికి ఒక చోటు ఉంటుంది, దాన్ని రికాబు అంటాం. నువ్వు ఇప్పుడు ఆ రికాబులో కాలు పెట్టి పైకి ఎక్కడానికి ఇంకో కాలు ఎత్తుతో చూసా ఆ క్షణంలో వస్తుంది నీకు ముక్తి అంటాడు. అంత తొందరగా వస్తుందండి, ఆ పెట్టి చూడు అంటాడు. ఆ రికాబులో కాలు పెట్టి రెండో కాలు అవతల వైపు వేయడానికి కాలు ఎత్తాడు, అంతే అక్కడ ఆగిపోయాడు. ఒక బొమ్మ చెక్కితే శిలా శిల్పం ఎలాగ ఉంటుందో అలా ఉండిపోయాడు అంతే. ఇదేంటి ఎంతసేపటికి రాజుగారు కదలట్లేదు అలా ఉండిపోయాడు అంటే, ఆయన ముక్తి వచ్చేసింది. ఎలా అయితే గురువు చెప్పాడు కదా, నువ్వు కాలు రికాబులో వేసి కాలు ఎత్తే సరికి నీకు మోక్షం వస్తుందని. ఎంత టైం పట్టడానికి, జస్ట్ ఫ్యూ సెకండ్స్. ఆ నిజమే అంటే నిజమే. మీ గురువు మీ రాజుగారు అడిగారు ముక్తి కావాలని, చెప్పాను ఇదిగో వచ్చింది, ఆ స్టేజ్లో ఉన్నంతసేపు అలాగే ఉంటాడు, దాంట్లో బయటకు వస్తే అప్పుడు మామూలు మనిషి అవుతాడు అని చెప్తాడు. తర్వాత వస్తాడు అనుకోండి. అలాగే పతంజలి యోగ సూత్రాల్లో ఉంటుంది, దాన్ని మాస్టర్ జ్వాలకులు ట్రాన్స్లేట్ చేస్తూ ఫైరీ ఆస్పిరేషన్ ఉన్నారు. తత్ర సంవేగ ఆసన్న, ఎంత తీవ్రమైన తీవ్ర సంవేగ ఆసన్న, తత్ర కాదు తీవ్ర సంవేగం ఉండాలి. ఇప్పుడు వస్తే కానీ లేవండి, నేను అనగలిగి ఉండాలి, నేను ఇప్పుడు సవితనైపోవాలి అని చెప్పి కూర్చోగలిగి ఉండాలి. ఎంతసేపు అనే ప్రశ్న ఉన్నవాడికి రాదు. ఎంతసేపు ధ్యానం చేయాలండి బాబు మేము అనకూడదు. ఎందుకు అనకూడదు అంటే అలా అంటే రాదు, అది ప్రాబ్లం. అప్పుడు తత్వ తీవ్ర సంవేగ ఆసన్న అనే సూత్రం వాళ్ళకి వర్తించదు. త్రిరాత్రము అని మనకు ఒకటి ఉంది, అంటే మూడు రాత్రులు అని అర్థం. త్రి అంటే మూడు, రాత్రం అంటే రాత్రులు. త్రిరాత్రము మనం నవరాత్రులు చేస్తాం, అన్ని రాత్రులు చేస్తాం తప్ప త్రిరాత్రము చెయ్యం. ఎందుకంటే చెయ్యం కాబట్టి, చెయ్యలేం కాబట్టి అనేది ఇంకో కొంచెం కరెక్ట్. మూడు రాత్రులు ఎవరైనా సరే, రెండు పగళ్ళు మూడు రాత్రులు కదలకుండా కూర్చుని నువ్వు కనిపించినా కంటే తప్పకుండా ఎవరైనా కనిపిస్తారు. సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి ఇచ్చిన వాగ్దానం అది. ఆయన కనిపిస్తాడు, మిగతా వాళ్ళు కనిపించినా కనిపిస్తారు, ఎందుకంటే ఆయన వాగ్దానం ఇచ్చాడు. తప్పకుండా కనిపిస్తారు, తలుచుకుంటేనే వస్తారు ఆయన. ఇప్పుడు మనం దత్తాత్రేయ స్వామి అని అనుకున్నాం కదా, వెంటనే మన దగ్గర ఉన్నారు ఆయన. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నా దగ్గర వింటున్న మీ దగ్గర ఉన్నారు, కానీ మనం చూడడం కదా, చూడలేం కదా. చూడాలంటే ఏం చేయాలి, ధ్యానం బాగా చేయాలి. ఒకసారి లాహిరి మహాశయుల దగ్గరికి విక్టేశ్వర గిరి గారు వచ్చారు. గుమ్మల్లో ఎవరున్నారు చూసావా అన్నాడు. గుమ్మల్లో ఎవరున్నారండి, నాకు ఎవరు కనబడలేదే అన్నాడు ఆయన. అదేమిటి బాబాజీ అక్కడే ఉన్నారు కదా, చూడకుండా వచ్చావా అన్నారు. మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసి వచ్చి నాకు ఎవరు కనబడట్లేదు. బాగా ధ్యానం చేసుకో, అప్పుడు కానీ కనబడదు మీకు. అంటే ధ్యానం ఎలా ఉందో జడ్జి చేస్తున్నారు గురువు గారు, శిష్యుడి యొక్క ధ్యాన స్థితి ఎలా ఉన్నదో. రూప అరూప, మనస్సులో రూపము అరూపము, కంటికి కనిపించేవే కాకుండా మనలో ఉన్న సూక్ష్మ కర్ణేంద్రియాలు, సూక్ష్మ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తయారైతేనే మనకు సూక్ష్మంగా ఉన్నవాళ్ళు కనిపిస్తారు. ఆ రకంగా ధ్యానము ఎంత తీవ్రంగా అంటే ఎంత ఇంట్రెస్ట్ తోటి, మళ్ళీ ఏదో తీవ్రంగా అంటే ఏదో చేయమన్నారు బాబోయ్ చేస్తే కానీ రాదుట అనే దృష్టి పెట్టుకు చేస్తే అసలు రాదు, ఏమి రాదు. చాలా చిత్రమైనవి, చాలా ఈజీతో చేయాలన్నమాట. చాలా ఈజీతో అంటే ఎంత అలవోకగా చేయాలి, అది తెలుగులో అలవోకగా చేయటం అంటే అందరూ ధనుర్బాణాలు తీసుకున్నారు, ఎవడు మత్స్యంత్రాన్ని కొట్టలేకపోయాడు. కానీ అర్జునుడు వచ్చాడు, చాలా అలవోకగా ఎలా తీసాడు అలా కొట్టాడు, అయిపోయింది. అలాగే ఎంతో మంది ట్రై చేశారు, ఎవరు శివధనుస్సుని ఎత్తలేకపోయారు. రాములు వారు వచ్చి దానికి ప్రదక్షిణ చేసి నమస్కారం చేసి ఇలా చేతితో ఊరికి అలా అలవోకగా ఎత్తాడు. ఎత్తంగానే అందరూ చప్పట్లు కొట్టారు, ఎక్కువ పెట్టుకోతుంటే విరిగిపోయాడు. మనం కూడా మన జీవితాన్ని అలవోకగా ధ్యానంలోకి తీసుకువెళ్ళాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి టైంకి ఆకలి వేస్తుంది, టైంకి నిద్ర వస్తుంది, అన్ని టైం ప్రకారం చేస్తారు. మెల్లిగా దాన్ని మనం చెడగొడతాం, అంటే మనం అంటే అర్థం పెద్దవాళ్ళు. కానీ వాళ్ళని అలాగే వదిలేస్తే, అమ్మ అలాగే వదిలేస్తే ఎలాగండి బాబు పిల్లలు పాడైపోతారు అని మనం అంటాం, మనం పాడు చేస్తాం. మళ్ళీ ఆకలేసిందంటాం, చదువుకోమని చెప్తే చదువుకో అంటాం, ఆకలేసినప్పుడు పెట్టాం. నిద్ర వస్తుందమ్మా కాసేపు నిద్రపోయి చదువు, ఎందుకంటే ఈ చదువు ముందర తర్వాత నిద్ర ఎప్పుడైనా పోవచ్చు, నిద్ర ఎప్పుడు నిద్రే అని తిడతాం. ఇలాగా వాళ్ళని డిస్టర్బ్ చేస్తాం. కానీ వాళ్ళు చిన్నప్పుడు ఉన్న ఆ పరిస్థితిలో అన్ని అలవోకగా చేయగలుగుతూ ఉంటారు. నిద్ర వచ్చిందనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోతారు అంతే, వాళ్ళకి ఎలా ఉన్నది. ఆకలి వేసిందనుకోండి, ఆ ఆకలికి వాళ్ళకి పొట్టలో ఏదో ఒకటి పడాలి, ఆ పడేంత వరకు పోదాలి సార్. పోస్ట్ పోన్ చేయటాలు ఇలాంటివి ఉండవు, ఆ టైంకి అయిపోతూ ఉంటాయి. అలా మన లైఫ్లో ప్రతిదీ కూడా ఒక టైం టేబుల్ వేసుకుని దాని ప్రకారం చేయగలుగుతూ ఉంటే అన్నీ అలవోకగా చేయగలిగిన నేర్పు మనకు వస్తుంది. మళ్ళీ మళ్ళీ మీకు గుర్తు చేస్తాను, మాస్టర్ ఇచ్చిన డైరీ చూడండి, దాంట్లో ఇచ్చిన ఆ డీటెయిల్స్ ప్రతిరోజు చూసుకోవాలి. ప్రతిరోజు చూసుకుంటూ అవి టిక్కు పెట్టుకుంటూ, టిక్కు పెట్టుకోలేని పరిస్థితి వస్తే ఎందుకు పెట్టుకోలేకపోయామో మనస్ఫూర్తిగా మనకు చెప్పుకుంటూ దానికి ఏంటి పరిష్కారము, అక్కడ మాస్టర్ ఏమన్నా ఇచ్చారా, ఇస్తే ఆ పరిష్కారాన్ని పాటించాలి. అదర్వైజ్ మనకు నచ్చిన పరిష్కారాన్ని, అంటే సపోజ్ ఒక మాల గాయత్రి చేయలేకపోయాం, దానికి పనిష్మెంట్గా ఏం చేశారు, ఇంకో మాల చేయమన్నారు. ఐదు మాలలు చేయలేకపోతే రెండో రోజు అది జరగలేకపోయింది కాబట్టి ఆరు మాలలు చేయాలి, ప్లస్ ఆ రోజు ఐదు మాలలు చేయాలి. ఇలాంటివి ఉన్నాయి, ఇలాంటివన్నీ చేస్తుంటే అలవోకగా మనం పనులు చేయగలం. వెల్లిమెల్లిగా మొదట్లో అలవాటు కాదు, కానీ ఆ టైంకి వచ్చి కూర్చోవడం, జపం చేసుకోవడం, ఆ టైంకి వచ్చి మనం యజ్ఞం చేయడం, ఆ టైంకి క్లాస్కి రావడం. మాస్టర్ వచ్చి కూర్చుంటే, మాస్టర్ వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళు మాస్టర్ నమస్కారం, రెండు నిమిషాలు లేట్ అయింది, మధ్యలో అది వచ్చింది ఇది వచ్చింది అని చెప్పడం. గుంటూరులో ఆశ్రమంలో ఉండగా విన్నాం, అలాంటివి చేయకూడదు. మాస్టర్ కంటే ముందర వచ్చి కూర్చోవాలి మనం. మాస్టర్ వచ్చిన తర్వాత మనం వచ్చి కూర్చున్నామంటే మనం అలవోకగా మన పనుల్లో మనం ఉన్నాం అంతే తప్ప, మాస్టారి క్లాస్ అంటే ఇంట్రెస్ట్ లేదని ఆయనకి చెప్తున్నాం అనమాట. మనం గురువుకే చెప్పగలిగిన వాళ్ళు అలా చేయకూడదు. ఇక్కడ ఎవరికి వాళ్ళు ఆనెస్ట్గా ఉండాలి. ఇంకొకళ్ళు ఎవరు మనల్ని చూడరు. ఇక్కడ గురువు గారు వచ్చి చూస్తారా, చూడరు. ఆయనకేం పని లేదండి, ఆయన ఎదురుకుండా వచ్చి కూర్చుని ఫిజికల్గా చెప్తున్నప్పుడే చేయలేదు. ఇప్పుడు వచ్చి మళ్ళీ స్పెషల్గా మన ఇళ్లలో కూర్చుని మన మందిరంలో ఆయన ఫోటో పెట్టి దండం పెట్టి మాస్టారు ధ్యానం చేస్తున్నారు అంటే చూస్తారు. నిజమే, ఆయనకున్న యూనివర్సల్ వర్క్లో ఇది ఒక చిన్న ముక్క కాబట్టి తప్పు లేదు అలా అనుకోవడం. కానీ ఇంకొకళ్ళు చూస్తారు, వాళ్ళు చూస్తారు అని పక్కన పెట్టి మనకు మనం ఆనెస్ట్గా ఉన్నాం లేదా. ఐదింటికి జపం చేయదలుచుకుంటే ఐదు నిమిషాలకు ఐదుకే కూర్చోవాలి, అంతే తప్ప పరిగెట్టుకుని గబగబా అన్ని అమ్మయ్యా ఎలా ఐదింటికి వచ్చేసాం బాబాయ్ వాళ్ళకి అని మటుకు అనకూడదు. ఇదంతా ధ్యానం గురించే. ఇంకోటి చెప్తున్నాను అనుకోకండి, పరుగు పరుగున వచ్చి ధ్యానంలో కూర్చుంటే హాయిగా నిద్ర వస్తుంది తప్ప ధ్యానంలో రావాల్సిన మార్పు రాదు. ధ్యానంలో మనలో మార్పు రావాలి. మనలో అంతకు ముందున్న కోరికల శరీరంలో ఉన్న కోపతాపాలు పోవాలి. అలాగే యాంబిషన్స్, నేను అంతటి వాడిని అవ్వాలి, ఇంతటి వాడిని అవ్వాలి, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అవ్వాలి, లేకపోతే నేను ఒక పెద్ద పొలిటికల్ పార్టీకి లీడర్ అవ్వాలి, లేకపోతే నేను ఒక మినిస్టర్ని అవ్వాలి, లేకపోతే ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, గవర్నర్, ఇలా రకరకాల ఇవన్నీ అవ్వాలి. అలా కాదండి బాబు, ఈ అసలు ఈ ఆర్గనైజేషన్కి నేను మంచి లీడర్ని అయితే ప్రపంచవ్యాప్తంగా మనకు మంచి పేరు వస్తుంది. కాబట్టి గాయత్రి బరి వారికి ఈ మొత్తం వింగ్కి నేనే లీడర్, ఇలాంటి పిచ్చికబుర్లు చెప్పకూడదు. అవన్నీ మన అహంకారాన్ని పెంచి పోషించుకునేవి. ఎక్కడైనా సరే ఒకటే గుర్తు, ఆ విషయం మన అహంకారాన్ని పెంచుతుందా, అయితే దానికి దూరంగా ఉండాలి. ఎందుకు దూరంగా ఉండాలంటే మనం అభివృద్ధిలోకి వెళ్ళాలంటే దూరంగా ఉన్నారు. అక్కర్లేదండి ఈ అభివృద్ధి అన్ని, ఎవడు చూశాడు అంటే మటుకు హ్యాపీగా దాన్ని ఫాలో అవ్వచ్చు. ఇవాళ ఈ విషయాలు కొన్ని గుర్తుపెట్టుకుంటూ ఎవరికైతే తీవ్ర సంవేగం ఉన్నదో వాళ్ళకి ఆ క్షణంలోనే వస్తుందని చెప్తున్నారు కాబట్టి ఆ తీవ్ర సంవేగం రావాలంటే ఏం చేయాలంటే తీవ్ర సంవేగం ఉండాలి అంతే. నాకు ఇది ఇస్తే కానీ కుదరదు అని ఒక ఆవిడ పట్టుపట్టింది. అమ్మ తల్లి ఇంతవరకు ఎవరు కూడా నాతో పాటు ఇంతవరకు రాలేదు, అసలు నన్నే చూడలేదు, నన్ను చూసి బతికిన వాడు ఉన్నాడా అంటే నాకే నా హిస్టరీలోనే లేడు అలాంటిది. ఎముడినైనా నన్ను చూసి నువ్వు ఇంకా బతుకున్నావంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది, నువ్వు ఎవరు తల్లి అని సావిత్రిని అడిగాడు యముడు. అడిగితే నువ్వు ఎన్నన్నా చెప్పాయా బాబు, నా భర్తని నాకు ఇచ్చేయి నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి అంటుంది తప్ప ఇంకోటి అడగదు. అలా ఉండాలి లక్ష్యం అంటే, ఎస్ నాకు ఇదే కావాలి. అలాగే ఇంకో పిల్లాడు ఉన్నాడు, ఆడేం చేశాడంటే ఇది కూడా ధ్యానమే గుర్తుపెట్టుకోండి. ఆ పిల్లాడు ఏం చేశాడంటే వాళ్ళ నాన్న పెద్ద యజ్ఞం చేస్తున్నాడు, ఆ యజ్ఞం అన్ని ఇచ్చేసేయడం అనమాట, వాడికి ఉన్న మొత్తం ఇచ్చేయడం, వాడికి ఉన్న ఆస్తిపాస్తులు సమస్తం దానం చేసేయడం. సరే బాగుంది, ఆవులన్నీ ఇచ్చేసేసరికి చివరికి పాలు ఇచ్చే ఆవులు లేవు, ఎండిపోయిన ఆవులు ఉన్నాయి. ఆ ఎండిపోయిన ఆవులను ఇస్తున్నాడు ఆయన గారు. అప్పుడు ఈ పిల్లాడు వచ్చి నాన్నగారు నాన్నగారు ఎండిపోయిన ఆవులను ఇస్తే మనకు దోషం కదా, ఇవ్వకూడదు, మీరు ఇలాంటి పని చేస్తారేంటి అని ఒకసారి చెప్తాడు. అరే వెళ్ళి ఆడుకోను కో, ఇక్కడి నుంచి ఇలాంటివి చూడకూడదు. మళ్ళీ వచ్చి మళ్ళీ అంటాడు, ఏయ్ చెప్పేది నీకే కదా, వెళ్ళరా బాబు ఇక్కడి నుంచి. మూడోసారి వచ్చేసి మళ్ళీ అంటాడు, దాంతో కోపం వచ్చేది, నాకే చెప్తావా నువ్వు, నువ్వు ఎముడింటికి పో, ఇక్కడ ఉండకు, గెట్ అవుట్ అంటాడు. సరే నాన్నగారు అలాగే నేను ఎముడింటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఎముడింటికి వెళ్ళిపోతాడు ఈ అబ్బాయి. ఓహో ఆ అబ్బాయికి తెలుసు మరి ఎముడు ఇల్లు ఇక్కడ ఉందో, మనకు తెలియదు కదా, వెళ్ళి అక్కడ కూర్చున్నట్ట. ఆ యముడు గారు ఏం చేశాడు, ఆయనేమో ఇండియాకి వచ్చాడు, ఇక్కడెక్కడ చూస్తున్నాడు అమెరికా ఇండియా ఇవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి సంగతి. ఈ నచికేతుడు వెళ్ళేమో యముడు ఇంట్లో కూర్చున్నాడు, యముడు గుమ్మం దగ్గర కూర్చున్నాడు, ఆ తలుపు తీసేవాడు ఎవడు లేడు అక్కడ. అలా మూడు రోజులు కూర్చున్నాడు, మూడు రోజులు కూర్చున్న తర్వాత ఈయన మొత్తం భూలోక సంచారం అంతా చేసుకుని యముల వారు మెల్లిగా వస్తూ ఉన్నారు. వస్తూ ఉంటే గుమ్మంలో కొర్రాడు, ఇదేమిటి అబ్బాయి నువ్వు ఎప్పుడు వచ్చావు, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు, అసలు ఇలా రావడానికి వీల్లేదు, ఎలా రాగలిగావు, ఇవన్నీ అడిగాడు. ఎలా రాగలిగావేంటే బాబు, మా నాన్న పొమ్మన్నాడు నేను వచ్చాను, నీకు ఎందుకు అవే, నేను నీకోసమే వచ్చాను, ఎక్కడికో పోయావు, దా మాట్లాడుకుందాం మన ఇద్దరు అన్నాడు. సరేరా ఆ తిరిగి నువ్వు మూడు రోజులు ఉంచాను, పొరపాటు అయిపోయింది అని చెప్పి తీసుకెళ్ళి శుభ్రంగా టిఫిన్ కాఫీ అన్ని ఇచ్చి కబుర్లు చెప్పి ఎందుకు వచ్చావు చెప్పు అన్నాడు. ఆ ఏం లేదు, మా నాన్న ఇలాగ దానాలు ఇస్తుంటే బాగలేదయ్యా తండ్రి, ఇలా చేయకూడదు అంటే చచ్చి నువ్వు ఇక్కడ ఉండకు నా దగ్గర ఎముడికి ఇచ్చేసాను నిన్ను పో అన్నాడు, నేను వచ్చేసాను ఇంక నేను నీవాణ్ణి అన్న. అయ్య బాబాయ్ నాకు నువ్వెందుకురా బాబు, అది కాదులే ఇంటికి నేను చావకుండా వచ్చాను నీ దగ్గరికి, చచ్చిపోయి వచ్చిన వాళ్ళు ఏమవుతారు చెప్పు అని అడిగాడు. ఏం ప్రశ్నరా బాబు, ఎవడు అడగలేదు ఈ ప్రశ్న, అక్కడ సావిత్రి అలా అడిగింది, ఇక్కడ నువ్వు అలా అడుగుతున్నావు, మధ్యలో నన్ను చంపేస్తున్నారు ఇద్దరు, యముడికే చావు వచ్చిందని యముడు బాధపడుతున్నాడు. అలా కాదు నువ్వు చెప్తా కానీ అడగలేనంట, అలా కాదులే నీకు ఎంతకాలం నువ్వు యవ్వనవంతుడిగా ఉండాలనుకుంటున్నావు అంతకాలం, ఎన్ని యుగాలైనా సరే ఉంటావు, ఎంత డబ్బు కావాలండి అంత, ఎంత రాజ్యం కావాలండి అంత, ఎంత సంపద కావాలండి అంత ఇస్తున్నాను ఫో. సరే ఇవన్నీ ఎంతకాలం ఉంటాయంటావు, చెప్పాగా యుగం, యుగం అంటే ఎంత, ఏవో చెప్పాడు 432,00,000 సంవత్సరాలు, 432,00,000 సంవత్సరాలు అయ్యా కలియుగం, అంతసేపు ఉంటాను, ఆ తర్వాత ఏమవుతుంది, తర్వాత ఏమవుతుంది అంటే చచ్చిపోతావు, అప్పుడేమవుతుంది అదిగో మళ్ళీ అక్కడికి వచ్చావు అడక్కు. అడక్కంటావేంటి, ఇది తప్ప, ఇది నువ్వు తప్ప ఎవరు చెప్పలేరట నాకు తెలిసింది, ఎందుకంటే నువ్వు చెప్పాల్సిందే ఇది, నువ్వు చెప్తే తప్ప నేను ఇక్కడి నుంచి వెళ్ళను, చెప్తావా చెప్పవా అన్నట. అతిథి వచ్చినవాడు ఆల్రెడీ 3 రోజులు వెయిట్ చేయించాడు, అదొక దోషం. ఇప్పుడు అతిథిని జనరల్గా సంతృప్తి పరచకుండా పంపించకూడదు కాబట్టి యమధర్మరాజు కూడా ఆ నియమాలు పాటిస్తున్నాడు, పాటించి సరే అయితే ఇదిగో చచ్చిపోయిన తర్వాత ఏమవుతాడో అని చెప్పి ఆయనకి చెప్పాడు. దాన్ని నచికేత విద్య అంటారు, కఠోపనిషత్తు అని ఉంది. ఆ కఠోపనిషత్తులో యముడు నచికేతుడు ఇద్దరి సంవాదం ఉంటుంది, దాంట్లో చెప్పిన రహస్యం ఏదైతే ఉందో ఆ రహస్యాన్ని నచికేత విద్య అంటారు. ఇందాక మనం ఈ క్లాస్ బిగినింగ్లోనే చెప్పుకున్నాం, చచ్చిన తర్వాత ఏమవుతాడంటే ఆకాశం అవుతాడు, అంతకంటే ఏ జరిగేది ఏం లేదు, ఎవరు దాని గురించి తెలుసుకునేది ఏం లేదు. ఆకాశం ఇప్పుడు మన ఎదురుగుండానే ఉంది, మీరు ఇలా చేతిని గాల్లో అన్నారనుకోండి, మీ చెయ్యి గాలిలో తిరుగుతుంది అంటే ఆకాశంలో తిరుగుతుంది, ఏమన్నా అర్థమైందా, అది ఎంత అర్థం అవుతుందో, శరీరం వదిలేసిన తర్వాత జీవుడు ఆకాశం నుంచి వచ్చాడు, ఆకాశంగానే ఉంటాడు, ఎక్కడికి పోడు. అంటే ఏమన్నా అర్థమైందా? రెండు ఒకటే, ఏం అర్థం కావు. అది ధ్యానం చేసి తెలుసుకుంటేనే అర్థమవుతుంది. ఇది ధ్యానం. ఎందుకు చేయాలనే దానికి. ఇంకా ఈ ధ్యానంలో నాలుగు రకాల పరిస్థితులు క్రియేట్ చేసుకోవచ్చు. ఒకటి కన్స్ట్రక్టివ్. ధ్యానం ఎందుకు చేసుకోవచ్చు అంటే కన్స్ట్రక్టివ్ పర్పస్ కోసం చేసుకోవచ్చు. రెండోది డిస్ట్రక్టివ్ పర్పస్. డిస్ట్రక్టివ్ పర్పస్ కోసం కూడా ధ్యానం చేసుకోవచ్చు. ఇంకోటి ప్యూర్లీ పర్సనల్. అంటే ప్యూర్లీ పర్సనల్ ఎలాగా, కన్స్ట్రక్టివ్ ఎలాగా, డిస్ట్రక్టివ్ ఎలాగా, అది కూడా చెప్పుకుందాం. కన్స్ట్రక్టివ్ ఏంటంటే, ఒక రాజుగారు వచ్చారు. ఒక రాజుగారు వచ్చి, నేను సశరీరంగా ఇంద్రలోకానికి వెళ్ళిపోయి ఏం నువ్వు చేసి పెడతావా అని వాళ్ళ గురువుని అడిగాడు. అలా చేయకూడదు, సృష్టి ధర్మాలకు విరుద్ధం, గెటౌట్ అన్నాడు. వెంటనే వాడేం చేశాడు, విశ్వామిత్రుడికి కాళ్ళ మీద పడ్డాడు. విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి పడదు కదా, అందుకని ఆయన ఏం చేశాడు, ఓహో వశిష్ఠుడు పడదన్నాడా, అలా కుదరదు అన్నాడు, అయితే నేను చేస్తాను నీకు అని చెప్పి ఈయన ఏం చేశాడు, సశరీరంగా ఈ త్రిశంకుని ఏం చేశాడు, తన ధ్యాన శక్తితోటి పైలోకాలకు పంపించాడు. అక్కడికి వెళ్తూ ఉండగానే ఇంద్రుడు ఏం చేశాడు, ఒక తండ్రి అన్నాడు వాడిని. వాడు కాస్త కింద పడుతూ పడుతూ, రక్షించండి బాబు విశ్వామిత్ర అని అనేసరికి అక్కడ ఒక లోకాన్ని సృష్టించాడు. సృష్టించి అక్కడ నిలిపాడు వాడిని. త్రిశంకు స్వర్గం అంటాం. అలాగే ఈ సృష్టిలో కొన్ని కొన్ని వస్తువులన్నీ కూడా విశ్వామిత్రుడు సృష్టించాడు అని చెప్తారు. అవన్నీ కూడా ధ్యాన శక్తితో సృష్టించబడినవి. అలాగే సృష్టించడానికి ధ్యానాన్ని వాడుకోవచ్చు. మనకు బాబాజీ లాహిరి మహాశైలికి దీక్ష ఇవ్వడం, అక్కడ ఆ క్షణంలో ఆయన స్నానం చేసి వచ్చే లోపల పెద్ద బంగారు మేడ ఉండటం, అదంతా కూడా ధ్యాన శక్తితోటి చేయబడిన ఆ బంగారు మేడ, ప్యాలెస్, పెద్ద రాజసౌధం, కన్స్ట్రక్టివ్. అలాగే ఆశ్రమాలు నడపడం. ఇప్పుడు గురువు గారు ఉన్నారు, మరి గాయత్రి పరివార్ అనేది పెట్టారు, అదంతా కూడా ధ్యానంలో కన్స్ట్రక్టివ్ పర్పస్. అలాగే యజ్ఞాలు చేయించారు, దానివల్ల వాతావరణ కాలుష్య నివారణం, అలాగే సద్బుద్ధి ప్రవర్ధనం, అలాగే విశ్వ కళ్యాణం, అలాగే దుష్ప్రవృత్తుల నిర్మూలనం, భూమిపై స్వర్గావతరణం, మనం మారితే యుగం మారుతుంది, 21వ శతాబ్దం, ఉజ్వల భవిష్యత్, ఇవన్నీ కూడా ధ్యానం యొక్క కన్స్ట్రక్టివ్ పర్పసెస్. మరి డిస్ట్రక్టివ్ పర్పస్ ఉందా అంటే, చాలా గొప్ప ఎగ్జాంపుల్ ఉంటుంది. దక్షుడు ఎప్పుడైతే సతీదేవిని అవమానించాడో, శివుడిని అవమానిస్తే సతీదేవిని నా భర్తను ఇలా అవమానిస్తావా, నేను ఇప్పుడే నా శరీరాన్ని దగ్ధం చేసేసుకుంటానని చెప్పి యోగాగ్నిలో శరీరాన్ని భస్మం చేసేసుకుంటాను. అది డిస్ట్రక్టివ్ పర్పస్ ఆఫ్ మెడిటేషన్. ఈ శరీరం చాలు వదిలేసుకోవాలి అనగానే యోగులు కూడా ఏం చేస్తారంటే, వాళ్ళు లోపలికి తీసుకునేవన్నీ ఆపేస్తారు. మీరు గురువుగారి జీవిత చరిత్ర చదివితే అర్థమవుతుంది. మీకు పరమ పూజ్య గురుదేవులు కూడా మెల్లిగా అన్ని తినటం మానేశారు 15 రోజుల ముందు. మంచినీళ్ళు తాగడం మొదలెట్టారు. చివరిలో ఇంకా మంచినీళ్ళు కూడా తాగలేదు. ఇంకొక రహస్యం కూడా ఉంటుంది, అదేంటంటే మహాత్ములు ఎవరైనా వాళ్ళు శరీరం వదిలేసేటప్పుడు ఆ పరిస్థితిని ఎవరూ చూడకుండా జాగ్రత్తగా శరీరాన్ని వదిలేస్తారు. ఆ టైంలో ఎవరు ఉండరు పక్కన. అలాగే జరిగింది పరమ పూజ్య గురుదేవులకు కూడా. ఇవన్నీ కూడా ధ్యానాన్ని లయం చేసుకునే ప్రక్రియలు. డిస్ట్రక్టివ్ అంటే ఊరికి నాశనం చేసేటివనే కాదు, లయం అంటే ఎక్కడి నుంచి వచ్చింది అక్కడికి వెళ్ళిపోవడం. ఇంకా పర్సనల్. పర్సనల్ అంటే ఒక రావణాసురుడు, ఒక కుంభకర్ణుడు, అలాగా ఏందైనా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. అవన్నీ కూడా పర్సనల్. ఇవన్నీ కాకుండా ఫోర్త్ చాలా 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 ముఖ్యమైనది ధ్యానం చేసుకోవడానికి. అదేంటంటే, ఎవరినైతే ధ్యానం చేస్తున్నామో వాళ్ళకి, ఎవరైతే ధ్యానం చేస్తున్నారో వాళ్ళకి మధ్యలో ఒక టనల్. ఎలాగైతే పంపు నీళ్లు మన ఇంట్లోకి రావాలనుకోండి, అక్కడెక్కడో ఉంటుంది వాటర్ ట్యాంక్. మన ఇంట్లోకి రావాలంటే ఒక పైప్ వేసుకుంటాం అక్కడి నుంచి పిడిగించుకొని. అలాగా సోర్స్ ఏదైతే ఉందో, ఇప్పుడు సవిత ధ్యానం చేస్తుంది, ఆ సవిత నుంచి మన వరకు ఒక ట్యాప్, ఒక టనల్, ఒక ఫనల్, లేకపోతే లేక ఒక స్తంభం అన్నమాట, వెలుతురు స్తంభం. మన నెత్తి మీద ఆ రకమైన దృష్టి ఉన్నవాడు చూస్తే మన నెత్తి మీద ఒక స్తంభం కనిపిస్తుంది, వెలుతురు స్తంభం. ఆ వెలుతురు స్తంభాన్ని క్రియేట్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. మీకు అందరికీ ఇది చూసి ఉంటారు కానీ అది అదే అని తెలియదు. అది మీకు చెప్తే ఓహో అదేనా అంటారు కూడా. అదేమిటంటే శంబళలో శక్తిధారలు వర్షిస్తున్నాయి అని చెప్పి మాస్టర్ వీడియో చూపిస్తారు. దాంట్లో బ్లూ కలర్ లైట్ అలా పడుతూ ఉంటుంది, బ్లూ కలర్ లైట్ పడుతూ ఉంటుంది. ఆ బ్లూ కలర్ లైట్ పట్టడమే ఒక ఫనల్. ఎక్కడైతే వ్యాక్యూమ్ క్రియేట్ చేసామో ఆ వ్యాక్యూమ్ ద్వారా ఆ శక్తి డౌన్వర్డ్ ఫ్లో ఉంటుంది. అది ఎక్కడి నుంచి తీసుకురావాలి? అక్కడి నుంచి ఎక్కడికి అడిగితే అక్కడికి వస్తుంది. అది ధ్యానంలో ఆ ఫనల్ ఒకటి మనం క్రియేట్ చేసుకోగలము, వెలుతురు స్తంభం ఒకటి క్రియేట్ చేసుకోగలము అనుకోవాలి. ఎలాగా? జయ సదా సవిత్రు మండల మధ్యవర్తి, లేకపోతే తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అని అన్నప్పుడు మాస్టర్కి దండం పెట్టుకోవాలి, రామకృష్ణ మాస్టర్కి, అలాగే పరమ పూజ గురుదేవులకి, పరమ వందన మాతాజీకి, దాదా గురుదేవులకి నమస్కారం పెట్టుకొని ఆ సవిత నుంచి నాకు ఈ వెలుతురు స్తంభాన్ని అనుగ్రహించండి. ఇది సామూహికంగా చేస్తే ఎక్కువ ఉపయోగం ఒక్కళ్ళు చేసినాకండి. అందుకని ఏం చెప్తారంటే వారంలో ఒక్కసారన్నా సరే. ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కువ మంది ఉన్నారు అనుకుందాం. హైదరాబాద్లో ఎక్కువ మంది అంటే ముగ్గురు లేదా నలుగురు అంతే, ఎక్కువ మంది అంటే లక్ష మంది కాదు, అంతకంటే ఉండరు. ఇప్పుడు క్లాసు వింటున్న వాళ్ళని హైదరాబాద్లో ఎంతమంది ఉంటుంటారు? ఒక ఎంఎస్ఆర్ ప్రసాద్ గారు, ఒక కల్పన గారు, ఒక అట్లూరు లక్ష్మి గారు, అలాగే ఇంకా శ్రీలక్ష్మి గారు ఉన్నారు, ఇంకొక ఎవరో విజయలాగా అంతే. ఆ బెంగళూరులో అనురాధరాణి గారు, యుఎస్లో తేజ, లేకపోతే ఇంకో ఆవిడ భావాలి, అలాగే హైదరాబాద్లో మన కిషోర్ ఉన్నారు. ఇలాగా వెరీ ఫ్యూ, 2, 3, 4, 5, 6 అంతే. ఆ 2, 3 ఆ 4, 5 ఆ 5, 6 హైదరాబాద్లో ఉన్నవాళ్ళు వారానికి ఒకసారి కలిసి ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఆ ఫనల్ ఒకటి క్రియేట్ చేసి ఆ సవితా శక్తిధారలు మీలోకి దింపుకొని, మీలోకి దింపుకున్న శక్తిధారల్ని ఈ భూమి అందరికీ రేడియేట్ చేయాలి. అది మన ధర్మం, అది మన కర్తవ్యం. అందుకోసం ధ్యానం చేయాలి. దీంట్లో ఏ రకమైన పర్సనల్ ఉండదు. పర్సనల్ గ్రాటిఫికేషన్ ఆఫ్ ఎనీ డిజైర్ ఈజ్ నాట్ అలౌడ్, ఈజ్ నాట్ డన్, జరగదు. కానీ ఇవి చేస్తూ ఉంటే ఎప్పుడు చెప్తారు గురువుగారు, మీరు మా పనులు చేసి పెట్టండి, మీ పనులు అవుతాయి మేము చెప్తున్నాం కదా అంటారు. అది ఒక్కటి నమ్మకం ఉంటే, వాతావరణ కాలుష్యం ఉంటే మాకు ఎందుకండి, మా ఇంట్లో మా పిల్లల సంగతి ఎవడు చూస్తాడంటారు, అనక్కర్లేదు. మా ఇంట్లో ఆరోగ్యం బాగలేదు, అనక్కర్లేదు. ఏమి కదలట్లేదండి బండి, అనక్కర్లేదు. గురువుగారి పని చేసుకుంటూ ఉంటే ఆయన చూస్తూ ఉంటారు. ఆయన సహస్రాక్ష సహస్రవాత్ అంటే పురుష సూక్తంలో ఉంటుంది, భగవంతుడికి 1000 అనంతమైన కళ్ళు ఉన్నాయి, అనంతమైన చేతులు ఉన్నాయి, అంతటా ఉన్నట్టు. అలా గురువుగారు కూడా నేను సచ్చిదానందుణ్ణి అని డైరెక్ట్గా చెప్పారు గురువుగారు. చూడండి ఒకసారి ప్రజ్ఞ అవతార కథామృతంలో చూడండి, అందరి అంతరంగంలో నేను ఉన్నాను, నా అంతరంగంలో అందరూ ఉన్నారు అని చెప్తూ గురువుగారు చెప్పిన మాట ఏంటంటే, నేను సచ్చిత్ ఆనందమును, సాక్షాత్తు భగవంతుణ్ణి అని చెప్పారు. అందుకని ఈ రకంగా ధ్యానం చేసుకుంటూ వారానికి ఒకసారన్నా సామూహికంగా చేస్తూ ఆ సవితా తేజస్సుకి మనకి ఒక వెలుగు స్తంభం ఏర్పడింది. ఆ వెలుగు స్తంభంలోంచి వచ్చిన ఆ దివ్యమైన తేజస్సు ఏదైతే ఉందో అది ఈ భూమి వాతావరణంలోని యొక్క మానసిక తలాన్ని, కోరికల తలాన్ని అంతటినీ ప్రేమతో, శాంతితో, ఆనందంతో, సంతోషంతో, స్నేహభావంతో, తర్వాత సోదరత్వంతో, సేవాభావంతో, పరస్పర సహకారంతో నింపేస్తున్నాయని ధ్యానం చేయాలి. అప్పుడు మనం ధ్యానంలో నిజంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళం. సొంతానికి విడిగా చేసుకోకలేదు, ఇలా చేస్తుంటే అందరి స్వార్థంలో మా స్వార్థం ఉంది. వ్యక్తిగత స్వార్థము కంటే సామూహిక స్వార్థానికి మేము ప్రాముఖ్యతనిస్తాము అన్న గురువుగారి యుగ నిర్మాణ యోజన సత్సంకల్పాన్ని మనం ఇలా పాటిస్తాము, అది గుర్తుపెట్టుకోవాలి ధ్యానంలో. ఇంకా ఈ సోలార్ సిస్టానికి సంబంధించి మనం ప్రస్తుతం నడుస్తున్న ఈ రౌండ్ ఏదైతే ఉందో, ఈ ఫిఫ్త్ రౌండ్, దీంట్లో ఇప్పుడున్న సోలార్ సిస్టానికి సంబంధించినంత వరకు సింథసిస్ చేసే రే అంటే సింథసిస్ అంటే అన్నిటినీ ఒకటి చేసే రంగు ఏంటంటే బ్లూ. విబ్జియార్లో బ్లూ ఏదైతే ఉందో అది సింథటిక్ రే. లవ్ విజ్డమ్ ఈజ్ ద సింథటిక్ రే ఆఫ్ ది ప్రజెంట్ సోలార్ సిస్టమ్. ఈ సోలార్ సిస్టంలో ఉన్న ఈ గ్రహాలు, ఈ సూర్యుడు, ఆయన ఆయుష్, అదంతా ఎంతకాలం ఉంటుందో అదంతకాలం కూడా ఈ బ్లూ అనే కిరణమే పనిచేస్తూ ఉంటుంది. సెకండ్ రే అంటే రెండవ కిరణమైన ప్రేమ జ్ఞానం అనే కిరణం పనిచేస్తూ ఉంటుంది. ఈ ప్రేమ కిరణం అనే జ్ఞానాన్ని మనం గురువుగారు వ్రతేన దీక్షామాప్నోతి, దీక్షాయాప్నోతి దక్షిణాం, దక్షిణాం శ్రద్ధమాప్నోతి, శ్రద్ధయా సత్యమాప్నుతే అనే మంత్రంతో మనకు వ్రతధారణ సంబంధించిన సమయంలో ఆ మంత్రాలతోటి మనం చేతికి ఒక సూత్రం కట్టుకుంటాం. దాంట్లో బ్లూ కలర్ ఉంటుంది. బ్లూ ఈజ్ ద సింథటిక్ రే ఆఫ్ ది ప్రజెంట్ సోలార్ సిస్టమ్. కాబట్టి మనలో ఆ బ్లూ చూడంగానే మనకేం గుర్తురావాలి, ప్రేమ జ్ఞానము అనే శక్తిని ధారణ చేశాను అని గుర్తురావాలి. ఒక దాన్ని దేనన్నా ధ్యానం చేసే ముందు ఏం చెప్పుకున్నాం నిన్న, జ్ఞాతం, దానికి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించాలి. అలాగే రెండో కలరు ఎల్లో కలర్. ఎల్లో బయటికి ఎల్లో ఉంటే అది ఏం చేస్తుందంటే ఎల్లో రిమూవ్స్ కండిషన్. ఎక్కడెక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో, ఇప్పుడు హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయండి, వాల్స్ చెడిపోయాయండి, ఇలా ఉంటాయి చూసారా, ఎక్కడెక్కడే కొలెస్ట్రాల్ బాగా ఉండి బ్లడ్ వెసల్స్లో బ్లాక్స్ వస్తాయో, అప్పుడు వాళ్ళు ఎల్లో కలర్ని ధ్యానం చేస్తే అది ఏమవుతుందంటే కళ్ళు మూసుకుంటే ఎల్లో కనిపించాలి. కాబట్టి ఆరెంజ్ కలర్లో ఉన్నాను అనుకోవాలి, ఈ రెండిట్లో ఏది చేసినా సరే ఆ బ్లాక్స్ ఊరికేనే పోతాయి. డాక్టర్ ఆపరేషన్ చేయడానికి వస్తే ఏంటి నిన్నటి వరకు బ్లాక్స్ ఉన్నాయి ఆపరేషన్ చేద్దాం అనుకున్నాం, ఎలా తగ్గిపోయింది మీకు అని అడుగుతాడు, ఆశ్చర్యపోతాడు. ఇక్కడ ఆశ్చర్యపోవడానికి ఏం లేదు, ఆరెంజ్ కలర్ని కరెక్ట్గా వాడుకుంటే హరిద్వార్ వెళ్ళిన వాళ్ళందరూ చూస్తారు, అక్కడ కాషాయ బట్టలు కట్టరు, పసుపచ్చ బట్టలు వేసుకుంటారు. గురువుగారు ప్రిస్క్రైబ్ చేసినవి పసుపచ్చ, లేత మన నిమ్మకాయ చూసారు, లేత అదే ఎల్లో లెమన్, లెమన్ ఎల్లో. ఆ లెమన్ ఎల్లో కలర్ బట్టలు కనుక వేసుకుంటే అవి మన మెంటల్ బాడీ మీద, వైటల్ బాడీ మీద, యాస్ట్రల్ బాడీ మీద, ఫిజికల్ బాడీ మీద ఆరెంజ్ కలర్ లాగా పనిచేస్తాయి. అంటే భౌతికంగా ఉన్న రంగు వేరు, ఆధ్యాత్మికంగా ఉన్న దాని కౌంటర్ పార్ట్ వేరుగా ఉంటుంది. అందుకని ఎల్లో కలర్ మనం చేతికి కట్టుకుంటున్నాం. చేతికి కట్టుకుంటున్నాం అంటే ఆరెంజ్ కలర్ మన మీద పనిచేస్తుంది. ఆరెంజ్ కలర్ ఏం చేస్తుందంటే ఇట్ బర్న్స్. దీపం వెలిగిస్తే ఆ రంగు ఎలా ఉంటుంది, అలా ఉంటుంది. ఈ బయటకేమో ఎల్లో, లోపలేమో ఆరెంజ్. అదేం చేస్తుంది, ఎక్కడెక్కడ డ్రాస్ ఉందో, ఎక్కడెక్కడ అక్కర్లేని చెత్త ఉందో దాన్ని కాల్చి పడేస్తుంది, భస్మం చేసేస్తుంది. ఇది మానసిక తలంలో పనిచేస్తుంది. మెంటల్ ప్లేన్లో ప్యూరిఫికేషన్ కావాలంటే ఏం చేయాలి, మనసుని ఎలాగ పరిశుద్ధం చేసుకోవాలి అంటే, అంటే ఫిజికల్ బాడీ ఉంది అనుకోండి, పరిశుద్ధం చేసుకోవాలి, శుభ్రంగా నీళ్లు పెట్టుకు స్నానం చేస్తాం, లేదా తలంటి పోసుకుంటాం, కుంకుడుకాయతో, లేకపోతే షాంపూ, లేకపోతే రకరకాలు ఉన్నాయి. కానీ మెంటల్ బాడీని ఎలా స్నానం చేయించాలి, పుస్తకాలు చదవాలండి మంచివి అని అంటారు. నిజమే, ఆ పుస్తకాలు ఎన్ని మంచివి చదివినా అక్కడున్నవి బర్న్ అవ్వాలంటే, అక్కడున్నవి మాడి మసి అయిపోయి పోవాలంటే ఆరెంజ్ కలర్ని వాడాలి. ఆరెంజ్ కలర్ని వాడాలి. మనం వర్ణ ధ్యానంలో ఆరెంజ్ కలర్ ఏ రంగు ఉన్న అక్షరం ఏదైతే ఉందో దాన్ని అలా చూసి ఆ రంగు మనస్సంతా నిండిపోతోంది, ఆ అక్షరంతో మనస్సంతా నిండిపోతోంది అని అనుకుంటే మన మనసులో ఉన్న దోషాలన్నీ పోతాయి. అలాగే ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ ఫ్లేమ్, ఆరెంజ్ కలర్లోనే వెలుగుతుంది అన్నమాట. గ్యాస్ స్టవ్ మీద మటుకైతే బ్లూ కలర్లో వెలుగుతుంది. గ్యాస్ స్టవ్లో చూడకండి, మామూలుగా దీపం దేవుడి దగ్గర వెలిగించి చూస్తే అది ఆరెంజ్ కలర్లో ఉంటుంది. అది మనకు ఏం చేస్తుందంటే ఎక్కడెక్కడ ప్రాణశక్తి సరిగ్గా లేదో అక్కడక్కడ ప్రాణశక్తి వచ్చేట్టు చేస్తుంది. నీరసంగా ఉంది, ప్రాణం ఉస్సురం అంటుంది. అలాంటప్పుడు ఆరెంజ్ కలర్లో ఉన్నానని ధ్యానం చేసుకుంటే వెంటనే మీకు ఎక్కడ లేని ఓపిక వస్తుంది. ఎక్కడెక్కడ నీరసం వచ్చి పడిపోయే పరిస్థితి ఉంది, వెంటనే లేచి ఎవరో సాయం చేయట్లేదు మనకు, మనం ఆరెంజ్ కలర్లో ఉన్నామని గుర్తు మళ్ళీ. అందుకని బాగా చదువుకోవాలి ఇవన్నీ, ఎప్పుడు ఏది ఉపయోగిస్తామో మనకు, ఎప్పుడు ఏది అవసరం వస్తుందో తెలియదు కాబట్టి ఎప్పుడు అలా తిప్పుతూ ఉండాలి, పుస్తకాలు తిప్పుతూ ఉండాలి, ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. ఎవరన్నా మీకు కనిపించారు అలాగ అన్కాన్షియస్గా పడిపోయారు, ఏం చేయాలో తెలియట్లేదు, అప్పుడు ఏం చేయాలి? ఈ నాలెడ్జ్ మీ దగ్గర ఉంటే కనుక వెంటనే మీరు ఆరెంజ్ కలర్లో ఉండి ఎదురుగుండా అన్కాన్షియస్గా పడిపోయిన వ్యక్తికి కూడా ఆరెంజ్ కలర్లో శక్తి వెళ్తోంది అని అనుకుంటే 2-3 నిమిషాల్లో లేచి కూర్చుంటారు. మందు వేయక్కలేదు, ఏమి లేదు, ఏంటి మిరాకిల్గా తగ్గిపోయింది, భలే ఉంది అని మిగతా వాళ్ళు అనుకుంటారు. ఇక్కడ మిరకల్ లేదు, ఏం లేదు, సృష్టిలో ఉన్న శక్తిని మనం రిక్వెస్ట్ చేశాము. మనకు అది అతనిలోకి అన్కాన్షియస్గా పడిపోయిన వాళ్ళకి ఆ శక్తి ప్రవేశించాలి, ప్రాణశక్తి రావాలి, లేచి అతను పని అర్థం చేసుకోవాలని ప్రార్థించాం. అంతే, మిరకలేం లేదు. అలాగే మనం ప్రస్తుత కాలంలో దేవతలతోటి కలిసి పనిచేయాలి. దేవతలు కూడా భూమి మీద నడయాడుతారు అని మాస్టర్ చెప్తారు. అలాంటివి చెయ్యాలంటే దానికి ఒక రంగు, ఏ రంగు అయి ఉంటుంది, అదేంటంటే ఇండిగో అండ్ గ్రీన్. ఇండిగో అంటే విర్జియర్లో వయలెట్, నెక్స్ట్ వచ్చేది ఇండిగో, ఆజ్ఞాచక్రంలో ఇండిగో. అలాగే గ్రీన్, గ్రీన్ ఎక్కడ వస్తుంది, అనాహతం వస్తుంది. ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇండిగో అండ్ గ్రీన్ కాంబినేషన్, దీనిలో ఇది దేవ ఇవల్యూషన్కి సంబంధించినది ఈ కలరు. అంతే తప్ప దేవతలతో మన సంబంధం పెట్టుకునే కలర్ కాదు. కానీ దేవతలతో సహకారం ఏర్పరచుకొని, దేవతలతో మనం సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకొని, వాళ్ళతో కలిసి పని చేయడానికి మనం ఎప్పుడు కూడా తెల్లటి డ్రెస్ వేసుకోవాలి. భౌతికంగా తెల్లటి డ్రెస్ వేసుకుంటే దేవతలతో సంబంధం వస్తుంది. ఎందుకంటే భౌతికంగా తెల్లగా ఉన్న రంగు ఆధ్యాత్మికంగా వైలెట్ కలర్. వైలెట్ కలర్ని ఎప్పుడైతే మనం ధ్యానం చేసామో మనకి దేవతలకి సంబంధం ఏర్పడుతుంది. ఇలాగా కలర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఉపయోగించుకుంటూ మన జీవితాలనే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ జీవితాలను కూడా ఆనందమయం చేయొచ్చు, వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండేటట్టు చేయొచ్చు, వాళ్ళందరూ కూడా జ్ఞానం సంపాదించే వాళ్ళుగా తయారు చేయొచ్చు. మనుషులే కాదు, జంతువుల్ని, ఖనిజాలని, వృక్షాలని కూడా మనం ఉన్నత స్థితిలోకి వెళ్ళేటట్టుగా మన ధ్యాన ప్రక్రియని చేసుకోవచ్చు. ఇవన్నీ చేయాలంటే ధ్యానం బాగా చేయటం ముందర బాగా తెలిసి ఉండాలి. కాబట్టి ధ్యానానికి సంబంధించిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఒక పాయింట్ చుట్టూ ఎన్ని డిగ్రీలు ఉంటాయంటే 360 డిగ్రీలు ఉంటాయి. ధ్యానం అనేది సెంటర్ అనుకోండి, దాని చుట్టూ ఎన్ని ఉంటాయి, 360 డిగ్రీలు ఉంటాయి. కాబట్టి 360 రకాలుగా ధ్యానం చేసుకోవచ్చు. 360లో మళ్ళీ సగం సగం చేస్తే 720 వస్తాయి. 720 రకాలుగా ధ్యానం చేయొచ్చు. ఇవన్నీ కూడా విశేషాలు. నేను అగ్ని అని ధ్యానం చేసేవాళ్ళు ఏమవుతుంది, వాళ్ళ ఇంట్లో అగ్ని ప్రమాదం జరగదు. అది ఎందుకంటే వాడే అగ్ని, ఇంకా కొత్తగా అగ్ని ఎక్కడి నుంచి వస్తుంది. ఈ సృష్టిలో ఉన్న అగ్ని, నాలో ఉన్న అగ్ని ఒక్కటే అని ధ్యానం చేసి ఆ ధ్యానంలో తను అగ్నిగా అనుభూతి చెందితే వాడికి పిడుగు భయం ఉండదుట, వాడికి అగ్ని ప్రమాదం జరగదుట, కాదు జరగదు, వాడికి పిడుగులు పడవు వాళ్ళ మీద, వాళ్ళ మీద అగ్ని ప్రమాదాలు వచ్చి పడవు. ఎందుకంటే వాడే పెద్ద పిడుగు, వాడే పెద్ద అగ్ని. ఎందుకు జరగవంటే అగ్ని సృష్టిలో ఉన్నవాడు, అగ్ని మనలో ఉన్నవాడు ఒకడే కాబట్టి వాళ్ళిద్దరు ఒకటే, వాడి మీద వాడు పడేదే ఉంది. నా చేతితో నా చెంపను కొట్టుకుంటాను, ఇంకోళ్ళు కొడతాం కదా మనం జనరల్గా, ఎవరి కళ్ళతో ఎవరి వేళ్లతో వాళ్ళ కళ్ళు పొడుచుకోరు కదా. ఇక్కడ కోఆపరేషన్ బిట్వీన్ దేవ అండ్ హ్యూమన్ కింగ్డమ్ అనే పాయింట్లో వయలెట్ కలర్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎప్పుడైతే మనం తెల్లటి బట్టలు వేసుకుని ధ్యానం చేస్తామో అప్పుడు దేవతలతో సంబంధం ఏర్పడుతుంది అని చెప్పడానికి అన్నమాట. మహాయోగేశ్వరీ దేవిని నేను చూశాను అని మాస్టర్ అన్నప్పుడు ఖచ్చితంగా తెల్లటి బట్టల్లోనే ఆ సాధన మొత్తం చేస్తారు, చేశారు అంతే. బయటకు వచ్చినప్పుడు ఇంకా అందరికి చెప్పేటప్పుడు అక్కడ మారుతాయి. కానీ మనం దేవతల సంబంధం ఏర్పరచుకోవాలంటే సవితా దేవత అన్నాం అనుకోండి, సవితా దేవతతో సంబంధం రావాలి, తెల్ల బట్టలు వేసుకోవాల్సిందే. మరి ఇంత పసుపు బట్టలు గురువు గారు ఇచ్చారని చెప్పారు కదా అని ప్రశ్న వచ్చింది అనుకోండి, పసుపు దేనికని చెప్పుకున్నాం, మనలో ఉన్న ప్రాణశక్తి సరిగ్గా ఇంకా సరిపోకపోతే సృష్టిలో ఉన్న ప్రాణశక్తి మనలో ప్రవహించడానికి, ఎక్కడెక్కడ కంజెషన్స్ ఉన్నాయి అవన్నీ పోవటానికి, ఎక్కడెక్కడ మనలో ప్యూరిఫికేషన్ కావాలో అదంతా బర్న్ అయిపోవటానికి ఎల్లో కలిపి కావాలి. డైరెక్ట్గా మనం సవితతో సంబంధం ఏర్పరచుకొని, అలాగే ఇంకా సృష్టిలో దేవతలు ఉన్నారు, దశ మహావిద్యలు ఉన్నాయి. ఇప్పుడు మహాలక్ష్మి సాధన చేస్తున్నారు, మహాలక్ష్మి సాధన చేస్తుంటే తెల్ల బట్టలు వేసుకోవాల్సిందే, తెల్లటి పూలతో చేయాల్సిందే, అలాగే తెల్లటి వస్తువులే వాడాలి అన్నీ కూడా. మరి మహాకాళి కూడా తెల్ల వస్తువులే వాడాలా, తెల్ల బట్టలు వేసుకోవాలా అని డౌట్ వస్తే అది ఇంకో రోజు చెప్పుకుందాం. ఈ రకంగా ధ్యానాన్ని మనం సరిగ్గా చేస్తే ప్రతీదీ మన ముంగిట ఉంటుంది, ప్రతీదీ మన దగ్గరికి వస్తుంది. గురువుగారి ఆత్మగదిలో ఒక గొప్ప పాయింట్ చెప్తారు. మొట్టమొదటిసారిగా నేను నాకు మదనమోహన్ మాలవ్య గారు ఇచ్చినట్టుగా రోజు 5 మాలలు జపం చేస్తున్నాను. ఒకరోజు ఒక పెద్ద ప్రకాశపుంజం వచ్చింది. ఇదేమి దయ్యమా భూతమా అని నేను నాలో నేను తక్కించుకుంటూ దాని చూసి అలా చూశాను. అప్పుడు ఆయన ఎంతో ప్రసన్నంగా నవ్వుతూ, నువ్వు ఆలోచించే విధానం చాలా మంచిది, ఇలా ఆలోచించడమే నాకు నచ్చింది, నీకు నేను చెప్తే ఇప్పుడు అర్థం కాదు కానీ నీ క్రితం జన్మలు చూపిస్తాను చూడు అని చెప్పి ఆయన క్రితం జన్మలు చూపిస్తారు. చూపించినప్పుడు పరమపూజ్య గురుదేవులు ఒకే మాట అంటారు, ఇంక మీరే నాకు అన్ని, ఇంతవరకు ఎవరు నావాళ్ళు అనుకున్నారో వాళ్ళు నావాళ్ళు కాదు, మీరే నావారు, మీరేం చెప్తే అదే చేస్తారు. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మనం ధ్యానం చేయటానికి ఒక నియమం పెట్టుకున్నప్పుడు దాని ప్రకారం చేస్తూ దానికి ఏమేమి కండిషన్స్ పెట్టారో అవన్నీ ఫుల్ఫిల్ చేయాల్సిందే. చేయకుండా ఏదో కొంత చేసామండి ఇంకా వస్తుంది అనుకుంటున్నాం, అలాంటి కన్సెషన్స్ ఉండవు దీంట్లో. 99% చేసామండి కుదరదు, 100% చేయాల్సిందే. 100% చేస్తేనే రిజల్ట్స్ తప్ప 99.99 రికరింగ్ సార్ అనుకుంటే కూడా రికరింగే, అప్పటికి అది అక్కరవ్వదు, రిక్కర్ అవ్వదు. అక్కరే కానప్పుడు రిక్కర్ ఏమవుతుంది, రెండుగా అలాంటివి ఉండకూడదు. అలాంటివి ఉండకుండా మనలో ఆ 0.0001% ఏమి లోపం ఉందో తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తూ అలాంటి లోపాలని తొలగించుకుంటూ, అలాంటి లోపాలు తొలగించబడాలంటే, అలాంటి దోషాలు పోవాలంటే ఆ యెల్లో కలర్ డ్రెస్ వేసుకుని గాయత్రి జపం చేసామనుకోండి, ఆరెంజ్ కలర్ మన మీద ఇసోట్రిక్ కలర్ ఆరెంజ్ పనిచేస్తూ మనలో దోషాలని మానసికతలలో ఉన్న అన్ని పోగొడుతుంది. ఈ రకంగా మనని మనం పర్ఫెక్ట్ చేసుకుంటూ పరమపూజ్య గురుదేవులు అలాగే మాస్టర్లు సంతోషించే విధంగా ధ్యానంలో నిష్ణాతులు అవ్వాలని మనసారా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.